ज्ञानतिमिरन्धस्या ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। హరే కృష్ణ, భక్తులందరికీ జన్మాష్టమి ముందస్తు శుభాకాంక్షలు. శ్రీకృష్ణ లీలామాధురి సిరీస్లో ఈరోజు 6వ రోజు. ఈరోజు చాలా ముఖ్యమైన భాగవతం దశమ స్కందంలో వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ చాప్టర్, ఎంతో మధురమైన అధ్యాయం. ఈరోజు ఆ అధ్యాయం పేరు వేణుగీతం. గోపికలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగీతాన్ని స్తుతించిన రోజు, స్తుతించిన అధ్యాయం అన్నమాట ఇది. గత అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు సుఖదేవ గోస్వామి 20వ అధ్యాయము డిస్క్రిప్షన్ ఆఫ్ ఆటమ్ అంటే శరత్ ఋతువు యొక్క వర్ణనం గురించి చెప్తారు. ఏ విధంగా వర్షాకాలం తర్వాత శరత్ ఋతువు వస్తుంది అంటే ఆశ్వీజము కార్తీకము అంటే వానాకాలానికి మరియు చలికాలానికి మధ్య ఉన్న సమయము అది శరత్ ఋతువు అన్నమాట. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వానాకాలం అంటే ఎండల తర్వాత వచ్చిన వానాకాలంకి భూమంతా మళ్ళీ పచ్చగా అవుతుంది, మళ్ళీ సుందరంగా తయారవుతుంది. కానీ కొంచెం బురద ఉంటుంది, వర్షాలు ఉంటాయి కాబట్టి. కానీ ఆ వానాకాలం దాటిన తర్వాత శరత్ ఋతువు ప్రారంభమైనప్పటికీ ఆ సౌందర్యం అలాగే ఉంటుంది, కానీ వాతావరణం మళ్ళీ ఆహ్లాదంగా తయారవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణము మరియు అందమైన సరౌండింగ్స్ అది శరత్ ఋతువు అన్నమాట. సో ఈ శరత్ ఋతువు అనేది భగవంతునికి ఎంతో ప్రియమైన ఋతువు, రైట్? భగవంతుడు తన లీల ఎన్నో లీలలు ఈ శరత్ ఋతువులో చేస్తారు. అండ్ ఆ శరత్ ఋతువులో ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్న ఈ వేణుగీతం అనేది, దీని ముందు మనము కాళియాదమన లీలను చూసాం అవన్నీ. సో ఇక్కడ నుంచి భగవంతుని లీలలు ముఖ్యంగా మనం చూసినట్లయితే భగవంతుని యొక్క లీలలు ముఖ్యంగా మాధుర్య భావ గోపికా స్త్రీలకి వారిని ఉద్దేశించి భగవంతుని యొక్క లీలలు ముఖ్యంగా ఇక్కడ నుంచి ఉంటాయన్నమాట, రైట్? సో ఈ అధ్యాయం పేరు వేణుగీతం. ఇలాగనే చాలా అధ్యాయాలు ఉంటాయి. 21వ అధ్యాయము వేణుగీతం, 23వ అధ్యాయం గోపీ గీతం, 25వ అధ్యాయం యుగల గీతం, తర్వాత భ్రమర గీతం అని చెప్పి, ఐల గీతం అని చెప్పి చాలా చాలా ఉంటాయి. దీని వేటికి అదే సాటి చాలా సుందరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి అంటే, కృష్ణుడు అప్పటికే, భగవంతుడు 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 6 ఇయర్స్ పౌగండం అప్పుడు దాటి ఉంటారన్నమాట. సో భగవంతుడు బలరాముడితో కలిసి, తన గోప బాలకులతో కలిసి గోచారణకి అతను అడవిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అలాగా తన ఇంటి నుంచి, నందభవన్ నుంచి అడవిలోకి వెళ్తున్నప్పుడు భగవంతుడు తన యొక్క వేణువును ఊదుతూ వెళ్తూ ఉంటారన్నమాట. అండ్ ఆ యొక్క దృశ్యాన్ని ఎవరు చూస్తూ ఉంటారు? మొత్తం అందరూ, గోపికా స్త్రీలు అందరూ వచ్చి భగవంతుడు ఎక్కడి నుంచి, తన ఇంటి నుంచి అడవులకు వెళ్తున్న వరకు, తన కంటి చూపి ఎంత వరకు సాధ్యమవుతుందో అంతవరకు అలాగే తదేకంగా చూస్తూ ఉంటారనమాట. సో అది మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాము, ఒక్క కంటి రెప్ప కూడా వేయడానికి వాళ్ళు ఇష్టపడరు. సో తర్వాత భగవంతుడు అదృశ్యమైపోతారు, వారి కంటి చూపు నుంచి అడవిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ సాయంత్రం భగవంతుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు వారికి చాలా విరహం అనుభవిస్తారనమాట. సో వాళ్ళు సరే, భగవంతుడు తెల్లవారు వెళ్ళిపోయారు, మళ్ళీ సాయంత్రం వచ్చారు, అంటే హోల్ డే కృష్ణుడితో అంటే బాహ్యంగా దూరంగా ఉన్నారు, కానీ రోజంతా తమ ఇంటి పనులు చేసుకుంటూ కూడా వారి చేతన మొత్తం కూడా ఎవరి మీద ఉంటుంది? భగవంతుని మీద ఉంటుంది అనమాట. అండ్ భగవంతుడు అడవిలోకి వెళ్తున్నప్పుడు తను ఆ వేణువును ఆలపిస్తున్నారు, అంటే భగవంతుకు సంబంధించిన వివిధ విషయాల మీద వాళ్ళు ఒక్కొక్క రోజు ధ్యానం చేస్తూ ఉంటారనమాట, ధ్యానిస్తూ ఉంటారు. సో ఆ రోజు వాళ్ళు భగవంతుని యొక్క వేణువు మీద ధ్యానిస్తూ ఉంటారనమాట. అతను వేణు వాదిస్తూ ఉంటారు, మురళి వాయిస్తూ ఉంటారు కదా, రైట్? వేణుగోపాల్, మురళీగోప అంటారు కదా. సో ఆ వేణువును భగవంతుడు వాయిస్తూ ఉంటారు. ఆ వేణువు అనేది అడవిలోకి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఆ వేణుగీతానికి ఆకర్షితులయ్యారు, ప్రభావితం అయ్యారు, రైట్? అవన్నీ అంటే గోవులు, గోవత్సలు, గోపబాలకులు, పక్షులు, నదిలో ఉన్న తామర పువ్వులు, పక్షులు, జింకలు, తర్వాత ఆటవిక స్త్రీలు, మరియు ఇలాగా చాలా అనమాట, అంటే పర్వతాలు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆ వేణుగీతానికి ఆకర్షితులై, అవి ఏ విధంగా ఆ భగవంతుని యొక్క వేణుగీతానికి పరవశించిపోయి ఏ విధంగా భగవంతునితో ప్రతిస్పందిస్తున్నాయి అనేది గోపికా స్త్రీలు తమ ఇళ్లల్లో ఉంటూనే, వాళ్ళేం వెళ్ళి ప్రత్యక్షంగా చూడట్లేదు, వారు కృష్ణుడు వెళ్ళిపోయారు మళ్ళీ సాయంత్రం వస్తారు, కానీ హోల్ డే వాళ్ళు తమ ఇంట్లోనే ఉంటూ వాళ్ళు అక్కడ ఏమవుతుంది, కృష్ణుడు వేణువు వాయిస్తున్నాడు, కృష్ణుడు వేణువు వాయిస్తున్నప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, అడవిలోకి వెళ్తున్నప్పుడు కదిలేవి కదలనివి ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఆ భగవంతుని యొక్క ఆ యొక్క మాధుర్యంతో ఆ యొక్క అత్యద్భుతమైన ఆ యొక్క వేణుగీతం ఆ శబ్దంతో ఏ విధంగా వాళ్ళు పులకించిపోతున్నారు ప్రతిస్పందిస్తున్నారని చెప్పి గోపికా స్త్రీలు ఒక రాగములుగా ఒక గీతంగా పాడుతూ ఉంటారు అన్నమాట. ఆ గీతం యాక్చువల్గా వేణుగీతం. సో భగవంతుని వేణుధ్వని భగవంతుడు చేస్తున్నారు. సో ఇది సారాంశం ఈ అధ్యాయం యొక్క. సో ఈ అధ్యాయం మొత్తం చెప్పాలంటే చాలా చిన్న అధ్యాయం. భాగవతంలో దశమస్కంధం మనం చూసినట్లయితే వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ చాప్టర్స్, కేవలం 20 శ్లోకాలు మాత్రమే ఉంటాయి అధ్యాయం. కానీ 20 శ్లోకాలు ఉంటాయి, కానీ ఏ శ్లోకానికి ఆ శ్లోకం సాటి, అండ్ ఒక్కొక్క శ్లోకము మనం చెప్పుకుంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక గంట సేపు సరిపోదు. వన్ శ్లోక ఒక గంట, ఒక శ్లోకం చెప్పాలంటే గంట సేపులో చెప్పలేమన్నమాట. యూ కాంట్ డు జస్టిస్ అలాంటిది. సో అంత స్వీట్, అంత అత్యద్భుతమైన శ్లోకాలు ఈ యొక్క 20 అధ్యాయంలో ఉంటాయి. మనకి కంటస్థ చేసే కెపాసిటీ ఉండాలి, కానీ 20 శ్లోకాలు కూడా కంటస్థ చేసేవచ్చు అనమాట. సో స్వీట్, సో నెక్టేరియన్. సో మనం ఇప్పుడు ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ 1 అవర్లో మనము ఈ వేణుగీతము, ఈ అధ్యాయము, మనము భగవంతుడు మనకి ఎంత ప్రసాదించాడు అంతా మనం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. సో ఫస్ట్ శ్లోక. సో సుఖదేవ గోస్వామి ఫస్ట్ ఆ యొక్క ఆటం అంటే శరతృతువు, ఆటం సీజన్ అంటే శరతృతువు అనమాట, శరతృతువు గురించి ఇంకొక వర్ణిస్తారు ఏ విధంగా ఆ శరతృతువులో ఆ యొక్క వృందావనము ఎలా తయారైంది అని చెప్పి భగవంతుడు మళ్ళీ చెప్తారనమాట. ఏమంటారంటే వర్షాకాలంలో ఏమవుతాయి, చెరువులన్నీ కూడా బురదైపోతాయి వర్షాకాలం, వానాకాలంలో వచ్చే వర్షాలతోని. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వర్షాకాలం పోయిన శరతృతువు వచ్చినప్పుడు, శరతృతువులో వచ్చిన వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతాయి, ఆ బురదంతా మూలకెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ యొక్క చెరువు అంతా మళ్ళీ క్లీన్ క్రిస్టల్ క్లియర్గా అయిపోతుంది అనమాట. అంటే చెరువు యొక్క బురదంతా కూడా శరతృతువులో వచ్చిన వర్షాలు తొలగిస్తాయి. సో ఆ విధంగా ఆ చెరువులన్నీ కూడా శరతృతువు వచ్చినప్పటికి ఏమయ్యాయి, చాలా శుభ్రంగా అయ్యాయి. మరియు ఆ చెరువుల్లో ఏమవు పూస్తున్నాయి, తామర కలువు పువ్వులు పూస్తున్నాయి అనమాట. అండ్ ఆ కలువు పువ్వులు అనేవి శరతృతువులో, ముఖ్యంగా శరతృతువులు ఎలా పూస్తాయంటే వాటి ఎంతో సుగంధం ఉంటుంది. ఆ సుగంధం మొత్తం వృందావనం మొత్తం కూడా ఆ యొక్క వృందావనంలో వివిధ చెరువుల్లో ఉన్న కలువు పువ్వులు నిండుగా పూస్తాయి అనమాట. నిండుగా పూసి ఆ సుగంధము వృందావనం మొత్తం కూడా వ్యాప్తిస్తుంది అనమాట. ఆ సుగంధం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎంతో మనోరంజకమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. సి భగవంతుడికి శరతృతువు అంటే ఇష్టం, అంటే ఆ కార్తీక మాసం అంటే ఇష్టం, శరతృతువు ఇష్టం అనమాట. కాబట్టి ప్రకృతి కూడా ఎలా ఉంటుందంటే తనకు తానుగా భగవంతుడికి ఇష్టమైన ఋతువులోని, ఇష్టమైన కాలంలోని తనకు తానుగా ఆ వాతావరణాన్ని, ప్రకృతి అంటే భగవంతుని యొక్క సేవకురాలు అనమాట. రైట్, మయా అధ్యక్షైన ప్రకృతి సూయతేజ చరాచరం. సో ప్రకృతి భగవంతుని ఆధీనంలో ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఒకటి చేయాలనుకున్నప్పుడు ప్రకృతి ఆటోమేటిక్గా అన్నీ సెట్ చేస్తుంది అనమాట. కాబట్టి వృందావనం ఏమవుతుందంటే ఇప్పుడు శరతృతువు వస్తుంది, ఈ శరతృతువు వస్తుందని కానీ వృందావనము తనకు తానుగా అన్ని విధాలుగా భగవంతుని లీలలకి అవసరమైన విధంగా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తుంది. సో సుఖదేవ గోస్వామి ఈ విధంగా ఫస్ట్ వృందావనం యొక్క వాతావరణం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఈ విధంగా 1 చెరువులు పరిశుభ్రంగా అయిపోయాయి, క్లీన్గా అయిపోయాయి, 2 కలువు పువ్వులతో నిండిపోయాయి, 3వది ఆ కలువు పువ్వులకి సుగంధము మొత్తం వృందావనంతో వ్యాప్తించింది. తర్వాత పక్షులు కూడా ఆ శబ్దాలు, ఆ శరతృతువులో శబ్దాలు చాలా బాగా పాడుతున్నాయి, పక్షులన్నీ కూడా గానం చేస్తున్నాయి. తర్వాత బంబిల్ బీస్ తుమ్మెదలు కూడా జుజ్ అని చెప్పి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. రైట్, సో అండ్ అప్పుడేమవుతుంది, ఈ విధంగా ఇటువంటి వాతావరణంలోకి కృష్ణుడు, బలరాముడు, గోపబాలకులు, గోవులు అందరు కలిపి గోచారానికి వెళ్ళారు అని చెప్పి సుఖదేవ గోస్వామి దిస్ ఇస్ హౌ ఇంట్రడ్యూసెస్ కృష్ణుడిని ఈ విధంగా ప్రవేశపెడతారు అన్నమాట. అండ్ ఎప్పుడైతే భగవంతుడు అలాగా ఆ అడవికి వెళ్ళారో గోచారానికి, ఆ యొక్క వాతావరణానికి ఏమవుతుంది, భగవంతుడిలో కూడా ఒక రకమైన ఉత్తేజం వస్తుంది అండ్ అతని యొక్క అన్ని సమస్త ఇంద్రియాలు కూడా ఎంతో ఉత్తేజితమవుతాయి అన్నమాట. సో కృష్ణ బికమ్ సో డిలైటెడ్ ఆ యొక్క శరతృతువు యొక్క వాతావరణానికి. సో భగవంతుడు ఏం చేస్తున్నారు, తన యొక్క మురళి వాయిస్తున్నారు అన్నమాట, వేణువు వాయిస్తున్నారు. ఆల్రెడీ ఆ వృందావనము, ఆ వాతావరణము ఒక లాట్ ఆఫ్ స్వీట్ సౌండ్ చేస్తుంది, అంటే ఎవరు మ్యూజిక్ వాయించట్లేదు, ప్రకృతి ఆల్రెడీ అక్కడ సుందరమైన శబ్దాలు వినిపిస్తుంది. అంటే జలపాతాల యొక్క ఏమంటే సెలయేలు అంటారు కదా, సెలయేలు యొక్క శబ్దము, పక్షుల యొక్క శబ్దము అండ్ గాలి వీస్తున్నప్పుడు ఆ చెట్లు ఆకులు కొమ్మలు వచ్చే ఒక జుజల శబ్దము, సో అన్ని శబ్దాలతో చాలా సుందరంగా ఉంది. సో భగవంతుడు తన మురళిని ఎలా వాయిస్తున్నారు అంటే ఆ ప్రకృతి వాయిస్తున్న శబ్దంతో కలబోతగా, అంటే దాన్ని సింఫనీ అంటారనమాట. సింఫనీ అంటే ఏంటి, సింక్రనైజేషన్, సింఫనీ అంటే ఆల్రెడీ ప్రకృతి ఒక రకమైన సహజ సిద్ధమైన మ్యూజిక్ ప్లే చేస్తుంది ప్రకృతి, సెలయలు, జలపాతాలు, పక్షులు, నదులు, కెరటాలు అన్ని కూడా వీటితో అనుసంధానంగా భగవంతుడు తన మురళిని వాయిస్తున్నాడు అనమాట. తద్వారా ఏమవుతుంది, ఇంకా అంటే దట్ బికమ్స్ ఈవెన్ మోర్ స్వీట్ రైట్. సో అండ్ భగవంతుడు యాక్చువల్గా తన వేణు వాయిస్తున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు ఒక రకంగానే వాయించరు, ఒక్కొక్క సందర్భం బట్టి ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైన నోట్స్, తెలుగులో ఏమంటారు తెలియదు, ఇంగ్లీష్లో ఫోర్త్ నోట్, ఫిఫ్త్ నోట్ అంటారు. నోట్ అంటే మనము ఏ యొక్క ఆ యొక్క మురళి ఆ వేణువు మీద ఏ కన్నం మీద చేయి నొక్కి పెడితే ఒక రకమైన శబ్దం వస్తుంది. సో మామూలుగా శరతృతువులో భగవంతుడు ఒక రకమైన శబ్దాన్ని చేస్తారు. రోజు భగవంతుడు గోచారాన్ని తీసుకెళ్తారు కదా, తేరుకదంబ అనే ప్రదేశం తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు అన్ని గోవుల్ని గోచారానికి పంపించేస్తారు, వీళ్ళు ఆడుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి ఆ తేరుకదంబ దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఆ యొక్క రాయి మీద ఎక్కి భగవంతుడు తన మురళిని వాయిస్తారనమాట. అండ్ భగవంతుడు మురళి వాయిస్తుంటే ఏమవుతున్నాయి, సమస్త గోవులకి అంటే సాయంత్రం అయింది పద వెళ్ళిపోదాము అని భగవంతుడు చెప్పాలి. ఎలా చెప్తారు గోవులకి, ఎలా చెప్తారు చెప్పండి. సరే ఒకరిద్దరైతే నువ్వు రా అని పిలవచ్చు, 900,000 గోవులకి ఎలా చెప్తారు భగవంతుడు చెప్పండి. సో భగవంతుడు ఏం చేస్తారు, ఆ రాయి ఎక్కి మురళి వేణువు వాయిస్తారు. అలా వేణువు వాయించినప్పుడు అది ఒకటే సౌండ్లా అనిపిస్తుంది, కానీ ప్రతి గోవుకి ఆ సౌండ్ ఎలా వినిపిస్తుంది అంటే కృష్ణుడు తన పేరును గుర్తుపెట్టుకొని తన పేరుతో తనని పిలిచినట్టుగా ప్రతి గోవు కూడా పరిగెట్టుకుంటూ కృష్ణుడి పని వచ్చేస్తాయన్నమాట. సో భగవంతుడు ఒక్కొక్క సందర్భానికి, ఒక్కొక్క అవసరానికి, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన రాగం ఆలపిస్తారు. సో ఇక్కడ శరతృతువులో ఆ భగవంతుడు వాయించే రాగం పేరు మల్లవశ్రీ రాగం అంటారు అన్నమాట. సో ఆ స్లో రాగము మల్లవశ్రీ అనే రాగాన్ని భగవంతుడు వాయిస్తారు రైట్. సో ఆ యొక్క దానికి సంబంధించిన వీడియో మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. లిటిల్ కృష్ణ అనే సినిమా మనం చూసే ఉంటాము, అందులో అంటే జస్ట్ శాంపుల్ భగవంతుడి యొక్క వేణుగీత, వేణువు ఎంత అత్యద్భుతంగా ఉంది భౌతిక ప్రపంచంలో, దాన్ని మనం అసలు ఊహించుకోలేము. అయినా సరే లిటిల్ అటెంప్ట్ లిటిల్ కృష్ణ సీరియల్ వాళ్ళు చేశారు, దాన్ని మీకోసం చిన్న ప్లే చేస్తాను రైట్. యా
अब अपनी आंखें खोलोगी या फिर से मुझे ही खोलनी पड़ेंगी?
చూసారు కదా. సో ఇప్పుడు సో ఈ విధంగా భగవంతుడు ఆ రాగాన్ని ఆలపిస్తూ ఉంటారు. ఆ రాగం ఆలపించిన తర్వాత అది చాలా ప్రత్యేకమైన సౌండ్స్ వినిపిస్తుంది. అండ్ ప్రతి జీవికి భగవంతునితో ఏ విధంగా ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉంటుందో, ప్రతి జీవి కూడా ఆ శబ్దాన్ని విన్నాక ఒక ప్రత్యేక విధంగా ఆ యొక్క జీవి ప్రతిస్పందిస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ శ్లోక, శ్లోక నంబర్ 3. సో గోపికలు అంటారన్నమాట, తద్వ్రజ స్త్రియ ఆశ్రుత్వ వేణుగీతం స్వరోదయం కశ్చిత్ పరోక్షం కృష్ణస్య స్వ సాక్షిభ్యో అన్వరణ్యం. ఏమంటారంటే తద్వ్రజ స్త్రియ ఆశ్రుత్య అని చెప్పి. సో ఈ యొక్క అంటే గోపికలు ఏమవుతున్నారు, ఈ యొక్క వేణుగీతం వాళ్ళకి వినిపిస్తుంది. వేణుగీతం ఎక్కడో ప్లే అయింది అడవిలో, అంటే అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి భగవంతుడు వాయిస్తూ వెళ్తున్నారు. గోపికా స్త్రీలు అక్కడెక్కడో కృష్ణుడు అడవిలో వాయిస్తున్నారు, కానీ గోపికా స్త్రీలకి ఆ వేణుగీతం అంటే తగులుతుంది అనమాట, వినిపిస్తుంది అనమాట. ఎలా వినిపిస్తుంది అంటే ఆ కనెక్షన్ అనేది వారికి భగవంతుడితో కనెక్షన్, ఆ భౌతిక దూరం అనేది ఎందుకంటే వారు హృదయంతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ భౌతిక దూరం వాళ్ళకి తెలియట్లే. సో అక్కడెక్కడో కృష్ణుడు వాయిస్తున్నాడు, కానీ వీళ్ళకి వీళ్ళ చెవుల్లో అది అమృతం పడుతూనే ఉందన్నమాట. తద్వారా ఏమవుతుంది, ఈ గోపికా స్త్రీలు వాళ్ళు మత్తులో తన్మత్ అంటే ఇంటాక్సికేషన్ అనమాట. అంటే ఏ విధంగా ఒక తుమ్మిద అనేది పువ్వులో మకరందాన్ని పీల్చి పూర్తిగా పీల్చేస్తే ఆ తుమ్మిద దానికి ఏమంటే కళ్ళు తిరిగిపోతాయి అనమాట. అలాగా మత్తు ఆ విధంగా గోపికా స్త్రీలు కృష్ణుడి యొక్క వేణువుకి ఆ మత్తులో ఊగిపోతారనమాట వాళ్ళు. తద్వ్రజ స్త్రియ ఆశ్రుత్య, ఈ వ్రజస్త్రీ అంటే యాక్చువల్గా ఇక్కడ వ్రజస్త్రియ అంటే ఎవరంటే వీళ్ళు మాధుర్య భావ గోపికా స్త్రీలు. అంటే వీళ్ళు వాత్సల్య భావ గోపికా స్త్రీలు కాదు. వాత్సల్య భావ గోపికా స్త్రీలు అంటే యశోదమాత మిగతా గోపికలు అనమాట. అంటే తల్లి భావంలో, కృష్ణుని తల్లి భావంలో ప్రేమించే స్త్రీలు అనమాట. సో వాళ్ళు వాత్సల్య భావ గోపికలు. ఇక్కడ వీళ్ళు ఎవరు అంటే మాధుర్య భావ గోపికలు. అంటే కృష్ణుడు ఇప్పుడు వాయిస్తున్న ఫ్లూట్ అది ఎవరిని అలాగా ఇది పరుస్తుంది అంటే మాధుర్య భావ గోపికా స్త్రీలు అనమాట, రైట్. సో వాళ్ళు ఏంటంటే వేణుగీతం స్మరోదయం, ఆ వేణుగీతం వల్ల వాళ్ళలో ఆ యొక్క భావనలు వస్తున్నాయి అనమాట. అంటే కృష్ణుడి పట్ల ఉన్న వారి ప్రేమ అనేది అది మొదటిసారి, అంటే మనం చెప్పినట్టుగా అక్కడ కాళియాదమన లీలలో కృష్ణుడు కాళియ మర్దనం చేస్తూ వేణు వాయిస్తాడు. మొదటిసారి వాళ్ళ హృదయంలో ఆ యొక్క ప్రారంభం అవుతుంది. ఏంటది ఆ యొక్క మాధుర్య భావం అనేది జాగృతం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ మాధుర్య భావం అనేది ఇంకా పైకి లెగుస్తుంది అనమాట, రైట్. కశ్చిత్ పరోక్షం కృష్ణస్ అని చెప్పారు. పరోక్షం అని చెప్పారు అంటే ఏంటంటే వాళ్ళేమీ కృష్ణుడు దగ్గరలో లేరు, చాలా దూరంగా ఉన్నారు కృష్ణుడికి. అయినా సరే ఏంటంటే వాళ్ళకి అంతా వినిపిస్తుంది అనమాట, రైట్. సో ఎందుకంటే వారు కృష్ణుడితో హార్ట్తో కనెక్ట్ అయి ఉన్నారు. సో కృష్ణుడు యాక్చువల్గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ డే మీకు చెప్పాను. ఏమని చెప్పానంటే సాధారణంగా మొదటి 5 సంవత్సరాలు బాల్యం అంటారు, తర్వాత 5 నుంచి 10 దాన్ని పౌగండ అంటారు, 10 నుంచి 15 దాన్ని కైశోర అంటారు, 15 నుంచి 20 దాన్ని యవ్వన అంటారు అనమాట. సో 20 తర్వాత దాని దగ్గర అడల్ట్ సినిమా. సో ఇక్కడ కృష్ణుడి విషయంలో ఏమవుతుంది, వాస్తవానికి 5 ఏళ్ళకి కృష్ణుడికి బాల్యం దాటి పౌగండం వచ్చిందని చెప్పి కృష్ణుడికి గోవుల్ని ఇస్తారనమాట. దాన్నే మనం గోపాష్టమి అంటున్నాం, చెప్పుకున్నాం మనం. కానీ వాస్తవానికి కృష్ణుడు పౌగంటంకి ఎప్పుడు వచ్చేస్తాడు, 3 సంవత్సరాల 4 నెలలకే వచ్చేస్తారు. అండ్ పౌగంట ఎప్పుడు దాటేస్తారు, 6 సంవత్సరాల 8 నెలలకి, అంటే 1.5 times 1.5 రెట్లు ఫాస్ట్గా కృష్ణుడు గ్రో అవుతారనమాట. సో ఈ లీలలు అప్పుడు అవుతున్నప్పుడు కృష్ణుడు వయసు ఎంత ఉంది, అప్పుడే కృష్ణుడికి పౌగంటం దాటి కైశోరం వచ్చేస్తుంది అనమాట. పౌగంటం దాటి కృష్ణుడికి కైశోరం వస్తుంది. సో కైశోరం అంటే వాస్తవానికి 10 సంవత్సరాలు దాటితే కైశోరం అంటారు, కానీ ఇక్కడ కృష్ణుడికి 6 సంవత్సరాల 8 నెలలు దాటితేనే కృష్ణుడు కైశోరం. సో నాకు ఈ పాస్ట్ టైమ్ లో కృష్ణుడి యొక్క వయసు అంతా 6 సంవత్సరాల 8 నెలలు దాటింది అనమాట. సో కృష్ణుడు ఆల్రెడీ కైశోరంలో ఒక పావుగంట దాటి కైశోరానికి వస్తారు. అండ్ ఇక్కడ నుంచి మాధుర్య అంటే గోపికా స్త్రీలు అంటే వాళ్ళు కూడా పిల్లలే, వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కృష్ణుడి పట్ల ఆ ప్రేమ అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది అనమాట. అది వాళ్ళు ఏంటంటే, సో వాళ్ళు ఆ భావం వస్తుందిగా చెప్పుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకు అంటే వాళ్ళలో అంటే సిగ్గు వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పుకోలేకపోతున్నారు. సేమ్ టైం వాళ్ళు అది మైమర్చిపోతున్నారు అనమాట. రైట్, తర్వాత శ్లోక నెంబర్ 4 ఏమొస్తుందంటే, వాళ్ళు ఈ విధంగా గోపికాస్త్రీలు అందరూ కలిసి సమాయత్తం అవుతారు. ఎందుకంటే కృష్ణుడి యొక్క లీలలు, ఎందుకంటే ఆ యొక్క శబ్దానికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒకరినొకరు కలుసుకుంటారు. కలుసుకొని కృష్ణుడి గురించి, కృష్ణుడి యొక్క ఆ ఫ్లూట్ విన్నారా, ఆ వేణుమాధురి విన్నారా అని చెప్పి రైట్ ఒకరినొకరు అడుగుతూ ఉంటారు అనమాట. అలాగా మేము విని మాకు వినిపిస్తుంది, మాకు వినిపిస్తుంది, మాకు వినిపిస్తుంది, సా వేణుమాధురి వినిపిస్తుంది. అప్పుడేమవుతుంది, అలాగా ఆ వేణు వింటూ వింటూ కృష్ణుడు అడవిలో ఇప్పుడు ఏం చేస్తుంటారు, అడవిలో కడితే వేణు వాయిస్తున్నారు, వేణు వాయిస్తున్నప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, అలా ఊహించుకుంటేనే ఏమవుతుందంటే వాళ్ళలో కామదేవుడు క్యూపిడ్ అంటే కామదేవుడు వాళ్ళ యొక్క మనస్సులని డిస్టర్బ్ చేస్తారు అంటే కలిచి వేస్తారని చెప్తారు అనమాట. అండ్ వాళ్ళు మాట్లాడలేకపోతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్ అంటే అంతగా వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడలేకపోతుంటారు అనమాట. ఎందుకంటే సామాజికంగా కూడా వాళ్ళు కూడా నియమాలు ఉంటాయి కదా, అందుకే పరోక్ష అన్నారు. ఫస్ట్ వాళ్ళలో వాళ్ళే దాచుకోవాలనుకున్నారు, తర్వాత దాచుకోలేకపోయారు. ఏమవుతుంది, వాళ్ళు కలుసుకున్నారు తర్వాత సరే, తర్వాత ఏమైంది, కృష్ణుడి గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నారు. సో వాళ్ళ భావాలని చెప్పడం మొదలుపెట్టారు, అంటే సీక్రెట్గా అందరితో కాదు ఇంటిమేట్గా, అంటే తమ యొక్క స్నేహితురాళ్లతో తమ భావం చెప్పడం మొదలుపెట్టారు, చెప్పారు. కానీ తర్వాత అక్కడితో కూడా వాళ్ళు ఆగలేకపోతున్నారు. ఏంటది, ఆ భావం అనేది ఇంకా సాంద్రత పెరిగి ఏమవుతుంది, వాళ్ళ కళ్ళని నీళ్ళు రావడం మొదలుపెట్టాయి. అండ్ వాళ్ళు ఇంకా ఆ సాంద్రత ఎక్కువై దే ఆర్ లైక్ కంప్లీట్ డిస్టర్బ్డ్ అనమాట. రైట్, ఎందుకు డిస్టర్బ్డ్ అంటే వాళ్ళు బయట చెప్పుకోలేరు పాపం. కృష్ణుడి యొక్క లీలలో మనం చూసినట్లయితే రైట్ యా ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి పట్ల తమకున్న భావాలను చెప్పుకుంటారు. గొప్ప బాలకులు అయితే ఏమీ లేదు, కానీ ఈ మాధుర్య భావంలో ఉన్న గోపికా స్త్రీలకు మాత్రం అది సాధ్యం కాదు. ఎగ్జాంపుల్కి కృష్ణుడు మనం చూసినట్లయితే కాళియాదమన లీల అయిన తర్వాత భగవంతుడు కాళియా నుంచి దిగి మళ్ళీ భగవంతుడు నది బయటకు వస్తారు. వచ్చినప్పుడు ప్రజవాసులు అందరూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటారు, కౌగులించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక భావంలో ఉంటారు. గోవులు దాస్యభావంలో ఉంటాయి, అవి కృష్ణుడిని మెత్తగా తమ యొక్క నాలుకతో నాకుతూ ఉంటాయి. యశోద మరియు నంద మహారాజ్ వాళ్ళకి గట్టి కౌగులించు కళ్ళని నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. మిగతా గొల్లవాళ్ళు గోపికా స్త్రీలు వాళ్ళు కృష్ణుని తమ ఒడిలో పెట్టుకొని అలాగ లాలి చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా కృష్ణుడు తల మీద నిమురుతుంటారు, అరే మొత్తానికి బాగానే చేస్తామని చెప్పి అందరు కూడా కృష్ణుని ముట్టుకుంటారు, అందరు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ యొక్క పాపం వాళ్ళంతసేపు అనుభవించిన ఆ యొక్క ఆవేదన కృష్ణుడికి ఏమైపోతుంది కాళియాలకు ఉన్నప్పుడు అనేది మొత్తం కూడా అంత ఎమోషన్స్ అనేది ఎప్పుడైతే కృష్ణుడు బయటకు వచ్చాడు ఆ ఎమోషన్ మొత్తం వాళ్ళు బయట పట్టగలరు. కానీ తమ ఎమోషన్స్ని బయట పెట్టలేని ఏకైక వ్యక్తులు ఎవరు అంటే గోపికా స్త్రీలు అనమాట. సో వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్ రైట్, ఎందుకంటే సాంఘికంగా అది సాధ్యం కాదని చెప్పి. సెగైన్ సో మనము ఈ యొక్క లీల చెప్పుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఇవి చూడడానికి బయట లీలల్లా ఉంటాయి, అంటే ఒక ఒక అమ్మాయి అబ్బాయి మధ్య సంబంధం లాగన, కానీ ఇవి ఆ రకం మీద కాదు. ఎందుకంటే వీటిల్లో 1% కూడా కామము అనే కాన్సెప్ట్ లేదు. నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఎటువంటి శారీరక వ్యామోహం కానీ అటువంటివి ఏమీ లేని ప్యూర్ ఆత్మ మధ్య ప్రేమ అనమాట. ఆత్మ మధ్య ప్రేమ అనేది ఈ 5 రకాల్లో ఒకటి రావచ్చు, ఒకటి అందులో ఒకటి మాధుర్య భావం అనేది. ఇట్స్ ప్యూర్ దిస్ థింగ్. సో కాబట్టి దీని యొక్క మోర్ డిస్క్రిప్షన్ నేను క్లాస్ చివరిలో ఇస్తాను, బట్ ఫర్ నౌ లెట్ అస్ మూవ్ ఆన్. సో ఈ విధంగా వాళ్ళు కృష్ణుడి గురించి చెప్పకుండా ఉండలేకపోతారు. అప్పుడేమవుతుంది, గోపికా స్త్రీలు ఓపెన్ అవుతారనమాట. ఓపెన్ అయ్యి వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు, ఏమని, దే విల్ బి డిస్కసింగ్ అబౌట్ డిఫరెంట్, మనం చెప్పినట్టుగా వృందావనంలో కృష్ణుడి యొక్క వేణువుకి పరవశించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఏం వర్ణిస్తారంటే భగవంతుని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తారనమాట. రైట్. సో దట్ శ్లోక ఇస్ వెరీ ఫేమస్ శ్లోక. అంటే ఈ యొక్క ఈ 21వ అధ్యాయం 21వ చాప్టర్ కి మోస్ట్ ఫేమస్ శ్లోక ఇది. ఏంటది? బర్హాపీడం నటవరవపుం కర్ణయోర్ కర్ణికారం బిభ్రద్వశః కనక కపిశం వైజయంతిం చమాలం రంధ్రాన్ వేణూర్ అదర సుపయా పూరయన్ గోపవృందాయ వృందారణ్యం స్వపాదరమణం ప్రావిశద్ గీత కీర్తి. ఏమన్నారంటే బర్హాపీడం అంటే ఫస్ట్ అంటే వాళ్ళు ఇప్పుడు కృష్ణుడి గురించి వివరించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళందరూ కలుసుకున్నారు, కృష్ణుడి గురించి చెప్పడం మొదలు పెడతారు, తన యొక్క సౌందర్యము, తర్వాత తన యొక్క వేణువు ప్రభావం మిగతా వారి మీద ఎలా ఉంది చెప్పడం మొదలు పెడతారు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి శ్లోకం మొదలు పెడుతుంది. ఫస్ట్ ఏమంటారంటే బర్హాపీడం. సో భగవంతుని తల మీద ఏముంది? నెమలి పెంచముంది అనమాట. రైట్. నటవరవపు, రైట్, అంటే భగవంతుని యొక్క రూపం ఎలా ఉంది? నటరాజు లాగా ఉందన్నమాట. ఈజ్ లైక్ యూ నో డాన్సింగ్ పర్సానిఫైడ్. రైట్. సో భగవంతుడు మామూలుగానే ఎలా ఉంటారు? అతని యొక్క రూపం ఎలా ఉంటుంది? భూషణాంగం అంటారు. మామూలుగా ఒక వ్యక్తికి ఆభరణాలు తొడిగితే ఆ వ్యక్తికి అందము. కానీ కృష్ణుడు అందం ఎలా ఉంటుంది అంటే అందానికే అందం తెచ్చేవాడు కృష్ణుడు, ఆభరణాలకే ఆభరణం కృష్ణుడు, భూషణాంగం అని చెప్పి. అని కృష్ణుడు యొక్క సౌందర్యము రూపము ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందంటే తన రూపాన్ని చూసి తనే విస్తుపోతాడు అనమాట. తన రూపాన్ని చూసి తనే స్టన్ అయిపోతాడు భగవంతుడు. అసలు అద్దంలో తనను తను చూసుకుని తను నిర్గాంతపోతాడు. అంటే ఈజ్ స్టన్డ్ అంటే ఇంకా తను స్టన్ అయిపోయాడనమాట. అంటే అంతటి అందం, అంటే తన అందం ఎంతో తనకే తెలియదు భగవంతుడికి. తన నామంలో ఉన్న రుచి ఎంతో తనకే తెలియదు. అవునా కదా? తన నామం రుచి అంతా తనకే తెలియదు కృష్ణుడికి. అంతటి అందము, అంతటి రుచి అతనికి. కాబట్టి కొన్నిసార్లు భగవంతుడే తన భక్తుడి రూపంలో వచ్చి తన నామంలో ఉన్న రుచి ఏంటి, తన రూపంలో ఉన్న అందం ఏమిటి, తన యొక్క తన భక్తిలో ఉండ ఆనందం ఏమిటి భగవంతుడు తెలుసుకోవడానికైతే భగవంతుని భక్తుల్లా వస్తారు. అదే చైతన్య మహాప్రభావతారం. సో కృష్ణుడే తన భక్తురాలు రాధారాణి భావంలో వచ్చి తన సేవలో ఉండే ఆనందం ఏమిటి, తన భక్తిలో ఉండే ఆనందం ఏమిటి, తన నామంలో ఉండే గొప్పతనం ఏమిటి, అందులో ఉన్న మాధుర్యం ఏమిటి తెలుసుకోవడానికి భగవంతుడు తన భక్తుడి రూపంలో వస్తారనమాట. రైట్. ఆ భావంతో వస్తారు భగవంతుడు. సో బై డిఫాల్ట్ భగవంతుడు సూపర్ బ్యూటిఫుల్. అలాంటి భగవంతుడు మామూలుగానే అతను నటరాజుడు. అలాంటి భగవంతుడు ఏంటంటే తన వస్త్రధారణ ఎలా ఉంది, అప్పుడే నృత్యం చేయడానికి వెళ్తున్న వాడిగా తన వేషధారణ ఉందన్నమాట. రైట్. సో తర్వాత కర్ణయోర్ కర్ణికారం. రైట్. కర్ణయోర్ అంటే చెవిలో కర్ణికా ఫ్లవర్. కర్ణికా ఫ్లవర్ అంటే ఎలా ఉంటుంది? అది కూడా ఒక తామర కలువు పువ్వు లాగానే ఉంటుంది. రైట్. కలువు పువ్వు లాగానే ఉంటుంది, కానీ ఏంటంటే అది కలువు పువ్వు కాదు, ఆ పువ్వు పేరు కర్ణికా ఫ్లవర్. అది ఎల్లో రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది అది కూడా. బిభ్రద్ వసహ. రైట్. బిభ్రద్ అంటే వేసుకునే, ధరించేది. వసహ కనక కపిషం అని చెప్పి. సో భగవంతుడి వస్త్రాలు ఎలా ఉన్నాయి? పసుపు రంగులో ఉన్నాయి. వైజయంతిం చ మాలం. భగవంతుడు మెడలో వేసుకున్న మాల ఎలా ఉంది? వైజయంతి. వైజయంతి మాల అంటే అందులో 5 రకాల పుష్పాలు ఉంటాయి. వైజయంతి మాల అంటే 5 రంగుల పుష్పాలు, 5 రకాల పుష్పాలు, దాన్ని వైజయంతి మాల అంటారు. భగవంతుడి మెడలో వైజయంతి మాల. యాక్చువల్గా భగవంతుడి మెడలో మిగతా ఆభరణాలు కూడా ఉంటాయి, కానీ అవన్నిటికన్నా కూడా అత్యంత అందంగా ఉండే ఆభరణము అది వైజయంతి మాల. కాబట్టి సుఖదేవ గోస్వామి వైజయంతి మాల గురించి చెప్పారనమాట. రంధ్రాన్. సో లైక్ దిస్. సో రంధ్రాన్ వేణూర్ అదర సుదయో పూరయన్ గోప వృందైర్ అని చెప్పి. సో భగవంతుడు ఏంటి, తర్వాత రంధ్రాన్ వేణూర్, తను భగవంతుడి యొక్క తన యొక్క ఆ ఫ్లూట్, ఆ వేణువు కన్నాల్లో తన యొక్క అదర సుదయారను, అదర సుదయ అంటే తన యొక్క పెదాల యొక్క సుధామృతం మొత్తాన్ని కూడా భగవంతుడు ఆ వేణువుల్లో నింపేస్తున్నారు అనమాట. నింపడం వల్ల ఏమవుతుంది? అది పులకించిపోతుంది. భగవంతుడిని చూస్తేనే పులకే, కళ్ళు స్టన్ అయిపోతాయి. అలాంటిది భగవంతుడి యొక్క పెదాలని ముద్దాడుతున్న ఆ వేణువు పులకించుకోకపోతే ఇంకేమవుతుంది చెప్పండి? బృందారణ్యం స్వపాద రమణం ప్రావిశత్ గీత కీర్తి అని చెప్పి వృందారణ్యం స్వపాదరమణం. తర్వాత ఏమవుతుంది, వృందావనం సంగతి ఏంటది, స్వపాదరమణం భగవంతుని యొక్క చరణపాదాలుతో అలంకరింపబడి వృందావనం కూడా బాగా ఫేమస్ అవుతుందని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా గోపికా స్త్రీలు కృష్ణుడి యొక్క అతనొక రూపాన్ని అతని పనుల్ని చెప్తున్నారు ఇక్కడ వృందారణ్యం చెప్పి. సో భగవంతుడు ఎందుకంటే వృందావనంలో మనం మొన్న సెకండ్ డే ఎప్పుడు చెప్పాను, ఇది ఫస్ట్ డేనో సెకండ్ డేనో చెప్పాను, ఏంటది భగవంతుని చరణపాదాలు వాటిని ఎవరు తొక్కరు. అతని భగవంత పాదాలు ఎలా ఉంటాయి, గొడుగు అంకుశము కమలము అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ మధుర అలాగే ఉంటాయి. అండ్ వృందావనంలో మాత్రమే, వృందావనం యొక్క గ్లోరీ ఏంటంటే కేవలం వృందావనంలో మాత్రమే భగవంతుడు తన యొక్క ఎటువంటి తన చెప్పులు వేసుకోడు అనమాట. మనము గోపాష్టమిలో చూసాము భగవంతుడు చెప్పులు ధరించరు, కాబట్టి అతని చరణపాదాల చిహ్నాలు ఉంటాయి. భగవంతుడు మథురలో కానీ అంటే ద్వారకలో కానీ భగవంతుడు తన అంటే పాదాల మీద నడవడం మనం చూడం, చెప్పులు వేసుకుంటారు. వృందావనంలో మాత్రం భగవంతుడు చెప్పులు వేసుకోరు. ఎందుకు అంటే వృందావనం అనేది తన భగవంతుని ఇల్లు, వృందావన్ ఇస్ కృష్ణాస్ హోమ్. మనము ఇంటి బయటికి వెళ్తే చెప్పులు వేసుకుంటాం కానీ ఇంటిలో చెప్పులు వేసుకోము. కాబట్టి కృష్ణుడి యొక్క ఇల్లు వృందావనంలో ఉన్న నందభవన్ కాదు, రైట్? కృష్ణుడి ఇల్లు ఏంటి, వృందావనం మొత్తం కూడా తన ఇల్లే. కాబట్టి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక వ్యక్తి అంటే ఈ రోజున ఇల్లన్నా కూడా చెప్పులేసుకుంటున్నారు, అది వేరే మాట. ఇన్ జనరల్గా దరిద్రం, ఇన్ జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు చెప్పులేసుకోమన్నమాట. అదేవిధంగా భగవంతునికి ఎంటైర్ వృందావన్ ఫారెస్ట్ ఈజ్ హిస్ పర్సనల్ ఇది, రైట్? తన సొంత ఇల్లు కాబట్టి వృందావనంలో భగవంతుడు ఎప్పుడు చెప్పులేసుకోరన్నమాట, రైట్? తర్వాత యాక్చువల్గా ఈ శ్లోకము ఆచార్యులు ఏమంటారంటే భగవంతుని గురించి ఇంట్రడక్షన్, శివుని టిపికల్గా మనం చూసినట్లయితే లార్డ్స్ ఇంట్రడక్షన్ అనమాట. అంటే ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. కానీ ఇక్కడ గోపికా స్త్రీలు భగవంతుని వర్ణించాలంటే ఇంతకన్నా బెటర్ శ్లోకాలు లేదని ఆచార్యులు చెప్తారు. అండ్ ఈ శ్లోకం ఎందుకు ప్రత్యేకము అంటే సుఖదేవ గోస్వామి మొట్టమొదటిసారిగా తను భగవంతుని గురించి విన్న శ్లోకం ఇదే. అతను పుట్టుకతో ఏంటది, అతను ఒక బ్రహ్మవాది, రైట్? సంక్షోభ అక్షర జుషం అపిచిత్త తన్వోహం అని చెప్పి అక్షర జుషం అంటే అక్షరం వాళ్ళు బ్రహ్మవాదులు అనమాట, నిరాకారవాదులు. సో సుఖదేవ గోస్వామి పుట్టుకతోనే అడవుల్లోకి, ఎందుకంటే నేను ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేదని అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే అతను దారిలో ఉన్నప్పుడు కొంచెం చెట్లు కొట్టుకునే వాళ్ళు ఈ శ్లోకం వాళ్ళు పాడుతూ ఉంటారు, బర్హా పేడం నటవరం అని చెప్పి. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి శ్లోకాన్ని వింటారో, ఒక్క శ్లోకం వినగానే ఏమవుతుంది, ఈ శ్లోకంలో భగవంతుని యొక్క అందము, భగవంతుని యొక్క దివ్య గుణములు, భగవంతుని యొక్క సుకుమారత ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో ఉంటాయి. సౌందర్యము, అతని సుకుమారత మరియు అతని యొక్క రూపము, రైట్? రూపమాధురి వేణుమాధురి ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో ఉంటాయి. ఈ శ్లోకం సుఖదేవ గోస్వామి వినగానే వెంటనే సుఖదేవ గోస్వామి ఆకర్షింపబడతాడు. ఆ తర్వాత రెండో శ్లోకం వింటారనమాట, ఏంటది, అహోబకీయం స్తనకాల కూటం అని చెప్పి. ఆ శ్లోకంలో ఏమన్నది, దాటి ఔదార్య భావం, మాధుర్య మరియు ఔదార్య అందులో అనమాట. ఔదార్య అంటే లార్డ్ ఇస్ మోస్ట్ మర్సీఫుల్. అహోబకీయం స్తనకాల కూటం జిగాంసే అప్యసాధ్వి లేబే గతిం దాత్రిం ఉచితం విపన్నం కంవా దయాలు శరణం వ్రజేమ. దిస్ ద శ్లోక. కంవా దయాలు శరణం వ్రజేమ అంటే ఇంతకన్నా గొప్ప దయామని ఎక్కడ ఉంటారా. కాబట్టి అంటే మనం శరణం తీసుకోవాలి అనుకుంటే, నువ్వు నిజంగా శరణం తీసుకోవాలనుకుంటే ఇంతకు మించిన దయామయుడు నీకు దొరకడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇతను శరణం తీసుకోండి. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం అనమాట. సో ఈ రెండో శ్లోకం ఎప్పుడే సుఖదేవ కోసం వింటారో ఫ్లాట్. ఫస్ట్ శ్లోకంలో భగవంతుడి యొక్క రూపము, సౌందర్యము, వేణుమాధురి ఇవన్నీ సగం ఆకర్షిస్తే, మిగతా రెండోది ఏంటంటే భగవంతుని యొక్క ఔదార్య భావం అది ఆకర్షిస్తుంది. దాంతో సుఖదేవ గోస్వామి వెంటనే అడుగుతారు, ఎవరు ఆ వ్యక్తి, ఎక్కడ నేను నేర్చుకోగలను అని చెప్పి. వాళ్ళు అంటారు, మీ తండ్రి గారి నుంచే నేర్చుకున్నాం మేమని చెప్పి, దేవాది దేవుడు కృష్ణుడి గురించి మీ తండ్రి గారి దగ్గర అని చెప్పి. సో వెంటనే సుఖదేవ గోస్వామి తిరిగి తన తండ్రి గారిని కలుసుకొని వెళ్ళి అక్కడి నుంచి నేర్చుకుని శుద్ధ భక్తులు అయిపోతారు సుఖదేవ గోస్వామి. సో దే శ్లోక నెంబర్ 5, బర్హా పీడ నటవర రూపం. సో ఇది చాలా చాలా స్పెషల్ శ్లోకం అన్నమాట. అంటే బృందావనం యొక్క సౌందర్యాన్ని, భగవంతుని యొక్క రూపమాధురి వేణుమాధురి అన్నింటిని కూడా ఈ ఒక్క శ్లోకంలో చూడవచ్చు. అండ్ ఈ శ్లోకం మనం చూసినట్లయితే గోపికా స్త్రీలు భగవంతుణ్ణి ఏ విధంగా కీర్తిస్తున్నారు అంటే, భగవంతుని యొక్క ఫస్ట్ ఏమొస్తుంది, బర్హాపీఠం. బర్హాపీఠం అంటే తలపై నుండి పెంచము, అంటే తలపై నుంచి పెంచము నుంచి మొదలుపెట్టి కిందకు వస్తున్నారు. ఫస్ట్ ఇక్కడతో మొదలుపెట్టి భగవంతుని ముక్కను మొదలుపెట్టి భగవంతు చెవుల్లో ఉన్న పువ్వులు మొదలుపెట్టి వైజయంతి మాలము, పీతాంబర వస్త్రము, తర్వాత వేణువు అని చెప్పి లాస్ట్ పాదాల దగ్గరకు వచ్చారు. అవునా కాదా? బృందారణ్యం స్వపాదరమణం ప్రావిశత్ కీర్తహేతి అని చెప్పి. సో అంటే పైనుంచి కిందకు వచ్చారు. మామూలుగా మనము వాట్ డు ఎక్స్పెక్ట్, భగవంతుని యొక్క కీర్తిని రూపాన్ని కానీ మనం దర్శనం చేసుకోవాలన్నా, భగవంతుని రూపాన్ని మనం వర్ణించాలన్నా సరే ఎప్పుడు పాదాల నుంచి మొదలు పెట్టాలి. పాదాల నుంచి మొదలుపెట్టి పైకి వెళ్ళాలి. భగవంతు పాదాల నుంచి మొదలుపెట్టి లాస్ట్ భగవంతుని యొక్క ముఖారవిందానికి వెళ్తాం. కానీ గోపికాస్త్రీలు మనం చూసినట్లయితే వాళ్ళు పైనుంచి కిందకు వచ్చారనమాట. బికాజ్ ఇక్కడ వాళ్ళ భావం వేరు. దేర్ మూడ్ ఇస్ మోర్ ఇన్ ద మూడ్ ఆఫ్ కాంజుగల్ లవర్, రైట్? మాధురి భావంలో కృష్ణుడిని తమ ప్రియుడిగా కొలుస్తున్నారు కాబట్టి, దాసుడిగా కాదు కాబట్టి పైనుంచి కిందకు వచ్చారు. మన విషయంలో మనము భగవంతుని కీర్తించినప్పుడు భగవంతుని పాదాల నుంచి మొదలు పెట్టాలి. మనము పాదాల నుంచి మొదలు పెట్టి పైకి వెళ్ళాలి. సో దిస్ ఇస్ శ్లోక నెంబర్ 5. సో లెట్ అస్ సీ వన్ బై వన్ శ్లోక. శ్లోక నెంబర్ 6. సో ఈ విధంగా భగవంతుని రూపాన్ని చెప్పుకున్న తర్వాత ఏమైంది? ఇతి వేణు రవం రాజన్ సర్వభూత మనోహరం శ్రుత్వా వ్రజయ స్త్రియ సర్వ వరణ్యతో భేరి భేరే అని చెప్పి. భేరి భేరే అంటే ఎంబ్రేస్, అంటే ఒకరినొకరు వాళ్ళు కౌగులించుకున్నారనమాట, రైట్? సో రైట్, వాళ్ళు వాళ్ళ మనసులు మొత్తం కామదేవుడు ఆకపోయి ఒకరినొకరిని కౌగులించుకున్నారని వస్తుంది. శ్లోక నంబర్ 7, ఇది నైస్ శ్లోక. అక్షన్వతం ఫలమిదం నపరం విదామా సాఖ్యా పశున్ అణువివేషయోర్ వయస్యై వక్త్రం వ్రజేష సుతయోర్ అనవేణు జుష్టం యైర్వా నిపీతం అణురక్త కటాక్ష మోక్షం. ఏమన్నారంటే అక్షన్వతం, అక్షన్వతం ఫలమిదం నపరం విదామహ అని చెప్పి. అక్షన్వతం అంటే అక్ష అంటే కళ్ళు. అక్షన్వతం అంటే ఏంటంటే ఎవరికైతే కళ్ళు ఉంటాయని చెప్పి, ఎవరికైతే రెండు కళ్ళు ఉంటాయో ఫలమిదం, ఫలం అంటే ఏంటి ఆ యొక్క ఫలితం అని చెప్పి, అంటే ఫ్రూట్. ఫలమిదం నపరం విదామహ అని చెప్పి, రైట్? అంటే వాళ్ళు ఏమంటారంటే గోపికా స్త్రీలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమంటారంటే నిజంగా ఎవరికైనా సరే ఎవరి కళ్ళైతే శ్రీకృష్ణ భగవాను యొక్క ఈ రూపాన్ని మనం చెప్పుకున్నాం కదా, ఈ రూపాన్ని చూస్తాయో అవి నిజమైన అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకుంటున్నారనమాట, రైట్? అండ్ వీళ్ళిద్దరు కూడా గోపబాలకులతో, అంటే ఇద్దరు అంటే ఎవరు, కృష్ణ వాళ్ళు రాములు, గోపబాలకులు గోవులతో కలిపి వాళ్ళు వనాలకు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, యా సో వాళ్ళు తమ యొక్క వేణుని వాయించుకుని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ మన అందరి వైపు చూస్తున్నారు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు వెళ్తేనే దాని సైడ్ గ్లాన్సెస్ అంటే ఒక ఓర చూపుతో మన అందరినీ చూసి వెళ్ళారని చెప్పి. కాబట్టి ఎవరికైతే రెండు కళ్ళు ఉంటాయో భగవంతుడు రూపాన్ని చూడడం, అంటే ఈ యొక్క రూపము ఏంటి, ఆ రూపము కృష్ణుడు బలరాముడు వాళ్ళు వేణువు ఊహిస్తూ తన యొక్క సహచరులు సహచరులతో వెళ్తూ ఉండడం అనేది, దానికి మించిన దృశ్యము ఇంకొకటి లేదు. అంటే ఈక్షితోత్సవం అంటే కళ్ళుకి పండుగ, అంతకు మించిన పండుగ ఇంకొకటి లేదు అంటారనమాట. మనము నిన్నటి క్లాస్ కాకుండా ముందు రోజు క్లాస్ డే 4 క్లాస్ చూసాము. అక్కడ మథురావాసులు శ్రీకృష్ణ భగవానుడి యొక్క, సారీ, మథురావాసులు బృందావన వాసుల యొక్క గొప్పతనం అదృష్టం చెప్పుకుంటున్నారు. ఏంటి అదృష్టం అంటే కృష్ణుణ్ణి బృందావనంలో కృష్ణుడి దర్శనాన్ని వాళ్ళు చూడగలిగారు కాబట్టి అది వాళ్ళ అదృష్టం అని చెప్పి చెప్పుకున్నారు. మనకు గుర్తుకుందో లేదో, రైట్? సో దేవర్ డిస్కసింగ్ వాట్ ఇస్ ద శ్లోక. ఓకే, ఐ డోంట్ నో ఏందో, ఎక్కడో పెట్టాను ఆ శ్లోకము. యా ఇది ఇది గోప్యస్తపాకమచరన్ యదముస్య రూపం లావణ్య సారమసమౌర్జ్యం అనన్య సిద్ధం. చెప్పడంటే గోప్య తప కిం అచరన్ అని చెప్పి, అరే గోపికా స్త్రీలు ఏం తపస్సు చేశారని చెప్పి, ఇది అముస్య రూపం, ఇంత అద్భుతమైన రూపము. అముస్య రూపం అంటే ఆ రూపానికి ఆవిర్భావం ఏంటి, ఆ రూపానికి ఏం ఆవిర్భావం లేదు. ఆ రూపం ఎక్కడి నుంచి వచ్చింది, తన అంతరంగిక అందం అంతే. కృష్ణుడు అందం ఎక్కడి నుంచి వచ్చింది, ఫేరణ్ణి రాస్తే రాలేదు. అందం అనేది అందం ఆయన నుంచి వచ్చింది, అందం ఆయన నుంచి వచ్చింది. ఆయనకి అందం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అది 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 అసలు దట్స్ నాట్ దట్స్ ఇంప్రాపర్ క్వశ్చన్. అది లావణ్య సారం అసమౌర్ధ్యం అనన్య సిద్ధం అని చెప్పి, లావణ్య సారం, లావణ్య అంటే సుకుమారం అనమాట, సారం అంటే సమస్త అందము ఆయన శరీరంలో ఉంది అని చెప్పి. రైట్. దృగ్బీ పిబంతి, దృగ్బీ పిబంతి అంటే ఆ రెండు కళ్ళతో సంపూర్ణంగా తాగేస్తున్నారు వాళ్ళు. అభినవం దురాపం, ఎంతో దుర్లభం అనమాట. ఎందుకు దుర్లభం అంటే ఏమో చెప్పుకున్నాం మనం అక్కడ. ఎందుకు దుర్లభం అంటే అది అంత ఈజీ కాదు. ఎవరికి బృందావనంలో కృష్ణుడిని చూసే అదృష్టం దక్కలేదు. ఆ అదృష్టం ఎవరు దక్కింది, కేవలము బృందా వ్రజవాసికి దక్కింది అనమాట. కాబట్టి వ్రజవాసి అంటున్నారు ఏమంటే, ఇక్కడ ఏమంటున్నారు, అక్షన్వతం ఫలమిదం నా పరం విదామహ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే భగవంత్ ఎవరికైతే కంటి చూపు అనేది ఉందో, ఆ కంటి చూపు అనేది కృష్ణుడిని చూసినప్పుడే ఆ ఆ చూపుకి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. ఆ కృష్ణుడు అందం చూసినప్పుడు అది నిజమైన కళ్ళకి ఉత్సవం అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆచార్యులు ఏమని చెప్తున్నారంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు, కృష్ణుడు తన ఇంటి నుంచి బయలుదేరుతున్నారు, బృందావనం వైపు వెళ్తున్నారు. వాళ్ళని గోపికలు అందరూ కూడా బయటకు వచ్చేసారు కృష్ణుని చూడడానికి. సో వచ్చినప్పుడు వాళ్ళు ఈ చివరి నుంచి కృష్ణుడి ఇంటి నుంచి బయలుదేరడం దగ్గర నుంచి కృష్ణుడు నెమ్మదిగా ఫ్లూట్ వాయించుకుంటూ, మల్లవశ్రీ రాగం చెప్పాను కదా, ఆ రాగం వాయించుకుంటూ అడవికి వెళ్తున్నారు. అంతవరకు కళ్ళు కూడా ఆర్పకుండా, కండ్రప్పలు ముయకుండా తదేకంగా భగవంతుని వైపు చూస్తూ వెళ్తున్నారు. దట్ ఇస్ క్లియర్. నో సో అలా వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ఏమంటున్నారు, సో ఎందుకంటే వాళ్ళు పెళ్ళిడికి వచ్చిన స్త్రీలు కాబట్టి, ఏ నువ్వేం చేస్తున్నావు, వై ఆర్ యూ వాచింగ్ ఇట్, లోపలికి రండి అని చెప్పి వాళ్ళు వీళ్ళని లోపలికి తీసుకెళ్తున్నట్టుగా ఆచార్యులు చెప్తారు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, సో ఎందుకు నువ్వు, వాట్ ఈస్ దట్ ఫర్ యూ, నువ్వు ఎందుకు అంతగా చూస్తున్నారని చెప్పి, అందరూ ఏముంది చూడడానికి అని చెప్పి, అంటే అలాగే వారిస్తున్నట్టుగా దానికి వాళ్ళు సమాధానం చెప్తున్నారంట. ఏమైనా సమాధానం చెప్తున్నారు, ఎందుకంటే ఈ కంటి అంటే అది మా కళ్ళుని ప్రతి ఒక్కరికి, మాకు మాత్రమే కళ్ళు పండగ కాదు, కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుడి యొక్క ఈ రూపాన్ని చూడడము కంటికి కళ్ళకి పండుగ అని చెప్పి ఇక్కడ గోపికాస్త్రీలు చెప్తున్నట్టుగా వస్తుందన్నమాట. అంతేకాదు ఇక్కడ మనం ఈ శ్లోకంలో చూసినట్లయితే అక్షన్వితం ఫలం ఇదం అని వస్తుందన్నమాట. యా సాక్యా పశున్ అణువివేశయో వైశ్య అని చెప్పి అక్కడ వక్త్రం వ్రజేశ సుతయోర్ అణవేణు జుష్టం అని చెప్పి, వ్రజేశ సుతయోర్ అని చెప్పింది. వ్రజేశ సుతయోర్ అంటే ఏంటి అక్కడ, ఇద్దరు అర్థం అంటే గోపికాస్త్రీలు ఇక్కడ కృష్ణ బలరాములు అంటున్నారు. వ్రజేశ సుతయోర్ అంటే కృష్ణ బలరాములు, అణవేణు జుష్టం అంటే కృష్ణ బలరాములు ఆ ఫ్లూట్ వాయిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అక్కడ. కానీ యాక్చువల్ వాస్తవానికి ఫ్లూట్ ఎవరు వాయిస్తున్నారు, కేవలం కృష్ణుడే వాయిస్తున్నాడు. బలరాముడు ఫ్లూట్ వాయించరు, కృష్ణుడు మాత్రమే ఫ్లూట్ వాయిస్తారు. సో అలాంటప్పుడు కానీ ఇక్కడ వాళ్ళు గోపికాస్త్రీలు కృష్ణ బలరాములు కలిపి చెప్తున్నారు అనమాట. ఎందుకు కలిపి చెప్తున్నారు అంటే, బికాస్ కేవలం కృష్ణుడు చెప్పడానికి చెప్తే ఏమవుతుంది అంటే, ఎక్స్ప్లిసిట్గా మాకు కృష్ణుడి మీద ప్రేమ ఉంది అని ఓపెన్గా డిక్లేర్ చేసేది అవుతుంది అనమాట. కాబట్టి వాళ్ళు అది అంటే సిగ్గుతోని బిడియంతోని డైరెక్ట్గా బయటపడలేక ఏమంటున్నారు, ఆహా నందపుత్రులు వేణు వాయిస్తున్నారని చెప్పి, అంటే జనరిక్గా చెప్తున్నారు అనమాట, బయటపడలేకపోతున్నారని చెప్పి ఆచార్యులు రాస్తారు అక్కడ. నెక్స్ట్ శ్లోకాను గోప్యా కిమచరేద్ అయం కుశలం స్మ వేణుర్ దామోదరాదర సుదం అపి గోపికానాం. భుక్తే స్వయం యదవశిస్త రసం హృదీనో హృష్యాత్వచోశ్రు ముముచస్ తరవో యతార్యా. ఏమంటున్నారంటే ఇక్కడ గోప్యా కిమచరేత్ అయం కుశలం స్వవేణుర్. మీరు చూసినట్లయితే ఇందాక చెప్పుకుని చూడడం అది కూడా ఉంది కదా, అందులో కూడా ఇలాగే ఉంది కదా గోప్య, అందులో కూడా కిమచరేదని ఉంది అవునా కాదా. అందులో గోప్య తప కిమచరేత్ యదముస్య రూపం అని ఉంది. ఏంటది ద్వారకా మథురా వాసీసు బ్రజవాసీసు యొక్క గొప్పతనం అంటే బ్రజవాసీల యొక్క అదృష్టాన్ని ద్వారకాపురి స్త్రీలు చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడేంటి వేణు యొక్క అదృష్టాన్ని గోపికా స్త్రీలు చెప్తున్నారు. అంటే ఈ శ్లోకం ఏంటి, శ్లోక నంబర్ 9, ఇక్కడ గోపికలందరూ కూడా వేణువుని మెచ్చుకుంటున్నారు అనమాట. గోప్యా కిం అచరేత్ అయం కుశలం స్వ వేణువురు అని చెప్పి, కుశలం అంటే ఏంటంటే ఆ పుణ్యకార్యములు, అంటే ఈ వేణువు ఎంత పుణ్యకార్యాలు చేసింది ఈ వేణువు, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారనమాట. రైట్, ఎందుకంటే కిం అచరాత్ అంటే ఏం చేసింది, ఎన్ని ఎన్ని జన్మల పుణ్యకార్యాలు చేసి ఉంటుంది ఈ వేణువు అని చెప్పి. ఎందుకంట దామోదర అదర సుధం అపి గోపికానాం అని చెప్పి, అంటే గోపికానాం అంటే మాకు గోపికలం మనము, మనకు చెందాల్సిన ఏంటది దామోదర అదర సుధ. అదరాలు అంటే పెదాలు, అదరం అంటే ఈ పెదాలు, అదర సుధ అంటే అదే పెదాల యొక్క సుధ అంటే అమృతం. ఈ అమృతం అనేది అంటే భగవంతుని పెదాల యొక్క అమృతం అనేది అది వాస్తవానికి మనకు దక్కాల్సింది, కానీ అది మనకి దక్కట్లేదు. అది ఎవరికి దక్కుతుంది, వేణువుకు దక్కుతుంది. వేణువు అంటే ఆ వెదురు ఫ్లూట్, అది బ్యాంబు అంటే ఒక వెదురు పువ్వు చేస్తుంది అనమాట. భుంక్తే స్వయం యద్ అవశిష్ట రసం హృదయను అని చెప్పి ఏమంటున్నారంటే ఇక్కడ, కాబట్టి ఆ వేణువు అనేది ఎంత భుంక్తే, భుంక్తే అంటే ఏంటి భోక్త, ఆనందించడం అనుభవించడం ఆస్వాదించడం, అంటే ఆ వేణువు అనేది ఎంత ఆస్వాదిస్తుంది అని చెప్పి. అండ్ ఆ వేణువు ఆస్వాదించిన తర్వాత ఆ వేణువు ద్వారా వచ్చిన భగవంతుని యొక్క అదర సుధరాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. అంటే యాక్చువల్గా వేణువు నుంచి వచ్చిన ఆ ఫ్లూట్ అవునా కాదా, ఆ వేణువు నుంచి వచ్చిన ధ్వని, ఆ ధ్వనిని మనం ఆస్వాదిస్తున్నాము. కానీ ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది, భగవంతుని యొక్క అదర సుధామృతం నుంచి వస్తుంది. కాబట్టి అంటే సుధామృతం నుంచి వచ్చింది వేణువు ద్వారా వెళ్ళి, ఆ వేణువు ద్వారా వచ్చిన దాన్ని మనం ఆస్వాదిస్తాం. అంటే మనము సెకండరీ ఎంజాయర్స్, మనం కూడా కృష్ణుడి యొక్క అదర సుధరాన్ని అనుభవి ఆస్వాదిస్తున్నాము, కానీ వీఆర్ సెకండరీ ఎంజాయర్స్. కానీ ప్రైమరీ ఎంజాయర్ ఎవరు, వేణువు. అంటే ఫస్ట్ వేణువుకి అదృష్టం వస్తుంది, అది కూడా వేణువుకి డైరెక్ట్ గా తగులుతుంది భగవంతుని పెదాలు, మనకి వేణువు ద్వారా ఇండైరెక్ట్ గా వస్తుంది చెప్తున్నారు అనమాట. హృష్యా త్వచోశ్రు ముముచుస్ తరయో యతార్య చెప్పి వాళ్ళు ఏమంటారంటే, ఆహా ఈ యొక్క వేణువు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు అని చెప్పి, వాళ్ళ యొక్క పూర్వీకులు ఎంత అదృష్టవంతులు, వాళ్ళు ఈ యొక్క సిచ్యువేషన్ చూసి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటారు. ఎందుకంటే అంటే ఆ వేణువు అనేది కూడా వెదురు కదా, ఆ వెదురు యొక్క పూర్వీకులు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మా పిల్లలకి ఎంత అదృష్టం దక్కింది, కృష్ణుడికి సేవ చేసుకున్న అదృష్టం దక్కింది, కృష్ణుడి యొక్క సంపర్కం అదృష్టం దక్కింది, కృష్ణుడి యొక్క అదర సుధాలని ప్రత్యక్షంగా ఆస్వాదించే అదృష్టం దక్కింది అని వాళ్ళ పూర్వీకులు ఎంత ఆనందపడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. కేవలం వాళ్ళ పూర్వీకులు మాత్రమే కాదు, వాళ్ళ జాతి మొత్తం ఏంటా జాతి, వెదురు చెట్ల జాతి, వారి జాతి మొత్తము మరియు ఏ వెదురు అనేవి నది ఒడ్డున ఉంటాయంట. కాబట్టి ఆ వెదురు జాతి మరియు ఆ నదులు కూడాన, ఎందుకంటే నదుల యొక్క వాటర్తోనే కదా వెదురు పూస్తుంది, కాబట్టి ఆ నదులు మరియు అందరూ కూడా ఎంతో పులకించిపోతారనమాట. ఇవి నది కూడా పులకించిపోతుంది, ఎందుకంటే నా నీళ్ళ ద్వారా వచ్చిన ఆ యొక్క వెదురు నుంచి కృష్ణుడు వేణు తయారు చేసి వాళ్ళు వాయిస్తున్నారని చెప్పి. ఆ నది పులకించిపోవడంతో ఏమవుతుంది, ఆ నది పులకింత అనేది తా కలువు పువ్వులు, మనం పులకించినప్పుడు ఏమవుతుంది మనకి శరీరం రోమాలు నిక్కపరుస్తాయి అనమాట. అదేవిధంగా నది యొక్క రోమాలు నిక్కపరుచుకోవడానికి ఆచారాలు దేంతో పోల్చారు, తా కలువు పువ్వులు చెరువులో వస్తుంది అనమాట, ఆ విధంగా పోల్చారనమాట. సో ఈ విధంగా గోపికా స్త్రీలు ఆ యొక్క వేణువు యొక్క అదృష్టాన్ని కూడా కొనియాడుతున్నారు. అంటే ఇక్కడ ఈర్ష్యాద్వేషాలు ఏం కాదు, ఇక్కడ వాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఆ మెచ్చుకున్నప్పుడు ఏమంటున్నారు, మాకు దక్కిన అదృష్టం మీకు దక్కింది, చాలా గొప్ప వాళ్ళు, మీ ఎన్నెన్నో పుణ్యాలు చేస్తుంటారు కాబట్టి మీకు ఇంత అదృష్టం దక్కింది అని చెప్పి వాళ్ళు వెదురుని మెచ్చుకుంటున్నారు అనమాట. శ్లోక నంబర్ 10, వెరీ నైస్ శ్లోక.
వృందావనం సఖి భువో విదునోతి కీర్తిం యద్దేవకీ సుత పదాంబుజలబ్ధ్వలక్ష్మీ గోవింద వేణుం అనుమత్ మయూరం ప్రేక్ష్యాదిశాన్య అవతరాణ్య సమస్త సత్వం.
దిస్ ఇస్ అనదర్ వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ శ్లోక. ఏమంటే వృందావనం సఖిభువో విదునోతి కీర్తిం యద్దేవకి సుత పదాంబుజ లబ్ధ్వ లక్ష్మి. ఏమంటారంటే గోపిక అసలు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు కదా, ఏమంటే ఓ గోపి మీరే చూడండి అసలు ఈ వృందావనం అనేది ఎంత అదృష్టవంతురాలు. అంటే వృందావనం అనేది ఏంటది, ఈ యొక్క భూమాత యొక్క కీర్తిని వృందావనం పెంచుతుంది, భూమాత యొక్క కీర్తిని వృందావనం ఇనుమడింపు చేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని మొన్న ఏదో ఇప్పుడు ఏదో అవుతున్నాయి కదా కామన్వెల్త్ గేమ్స్ అవుతున్నాయి, ఎవరో ఒలింపిక్స్లోనే ఎగ్జామ్ దానిలోనే గోల్డ్ మెడల్ కొట్టారు వెంటనే ఏమంటారు, సో అండ్ సో పర్సన్ పేరు నాకు తెలియదు ఏదో జావెలిన్ త్రోలోని ఆ వ్యక్తికి గోల్డ్ మెడల్ వచ్చింది ఒలింపిక్స్లోను, వెంటనే భారతదేశ కీర్తి ప్రతిష్టని ఆ అబ్బాయి ఇనుమడింప చేశాడు అని చెప్పుకుంటాము, అవునా కాదా? అంటే ఆ వ్యక్తి భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపు చేశాడు అంటారు. అదే విధంగా ఇక్కడ వెళ్ళామంటారంటే వృందావనము భూమాత అంటే ఈ భూగ్రహం భూమాత కీర్తిని ఇనుమడింపు చేస్తుంది. ఎందుకు ఇనుమడింపు చేస్తుందంట, ఎందుకంటే వృందావనంకి మామూలుగా ఈ మెడలు ఆ మెడలు ఈ ట్రోఫీలు కాదు. వృందావనానికి అంటే ఆ చిన్న ఆ ట్రోఫీలు మెడలు ఎంత వస్తాయి, 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు వస్తాయి. కానీ వృందావనానికి ఏమొస్తుందంట, ఎన్ని కోట్లు వస్తున్నాయి, యద్దేవకి సుత పదాంబుజ లబ్ధ్వ లక్ష్మి. లక్ష్మి అంటే ఏంటి, సంపద. సో వృందావనానికి కూడా సంపద వస్తుంది. ఏంటి సంపద అంటే యద్దేవకి సుత పదాంబుజ, దేవకి సుత అంటే కృష్ణుడు, కృష్ణుడు యొక్క పద అంబుజ, అంబుజ అంటే కలువు పువ్వు, అంటే భగవంతుడి పాదాలు కూడా కలువుల్లాంటి పాదాలు అన్నమాట. లబ్ధ్వ లక్ష్మి, లబ్ధ్వ అంటే దానికి దొరుకుతుంది, అంటే వృందావనానికి భగవంతుని యొక్క దేవకి సుతుడు అంటే భగవంతుడి యొక్క చరణ పాదాలు పాద పద్మముల యొక్క స్పర్శ తగులుతుంది అనమాట వృందావనానికి. దాంతో వృందావనం ఏమవుతుంది, ఎంతో ఆనందపడుతుంది అనమాట. అంటే దానివల్ల వృందావన కీర్తి ప్రతిష్టలు చాలా పెరిగి భూమాతకే కీర్తి తీసుకొస్తుంది వృందావనం అని చెప్పి. గోవింద వేణుం అనుమత్ మయూరం అని చెప్పి తర్వాత ఏంటి, భగవంతుడు వేణు వాయిస్తూ ఉంటే ఏమవుతుంది, అనుమత్ మయూరం అని చెప్పి అన్ని నెమళ్ళు వచ్చేస్తున్నాయి, అక్కడ అన్ని నెమళ్ళు వచ్చేస్తున్నాయి. నెమళ్ళని వచ్చి నెమళ్ళు అంటాయన్నమాట, కృష్ణ దయచేసి మా కోసం నృత్యం చెయ్యవా అని చెప్పి. కృష్ణుడు నృత్యం చేస్తూ ఉంటాడు, నృత్యం చేస్తూ ఉంటాడు అంటే నెమళ్ళకి, అంటే నెమళ్ళు నృత్యానికి ఫేమస్, కానీ నెమలకే నృత్యం నేర్పిస్తాడు కృష్ణుడు. అంటే కృష్ణుడు నృత్యాన్ని చూసి నెమళ్ళు ఆశ్చర్యపోతాయి, ఇంత బాగా కృష్ణుడు నృత్యం చేస్తున్నాడు అని చెప్పి. సో నెమలు ఏం చేస్తుంది, ఆ నెమలి యొక్క రాజు తన యొక్క పెంచము ఒక నెమలి ఈకను తీసుకుని పెంచాన్ని తీసుకుని కృష్ణ నీ కోసం ఇస్తే కృష్ణుడు ఆ చిన్న నెమలి పెంచమనేది వృందావనం ఎక్కడ జరుగుతుంది, కానీ ప్రేమతో ఇచ్చిన తీసుకుని కృష్ణుడు తన తల మీద పెట్టుకుంటాడు అనమాట. రైట్, అప్పటి నుంచి కృష్ణుడికి కంటిన్యూస్గా నెమలి పెంచం. సో ఆ యొక్క నెమళ్ళు కూడా మొత్తం కూడా స్టన్ అయిపోతాయి అనమాట. స్టన్ అంటే నిర్ఘాంతపోతాయి, అంటే అవి కదలలేవు, అంటే అంత బాగా భగవంతుడు నృత్యం చేస్తుంటాడు అనమాట. ప్రేక్ష్యాది స్వన్ అవతరణ్య సమస్త సత్వం. సమస్త అంటే మొత్తం అన్ని కూడా, అంటే కేవలం భగవంతుడు ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ఏమవుతుంది, మిగతా జంతువులు కూడా హిల్ టాప్స్ అనమాట. ప్రేక్షాది అంటే చూస్తున్నాయి, ఎక్కడ సన్వ అవరతాన్య అంటే ఆ యొక్క హిల్ పైన కొండపై నుంచి అన్ని చూస్తున్నాయి. అవన్నీ చూసి కృష్ణుడు, ఇంత మన వీడియోలో చూసాం కదా, కృష్ణుడు వేణు వాయిస్తుంటే అవి కనీసం కంటరెప్పలు కూడా ఇవ్వు, వాళ్ళన్నీ అంటే చెవులు కూడా ఇలా లెగిసిపోతాయన్నమాట, ఆవులకి కానీ జింకలకి కానీ కంప్లీట్గా ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అనమాట. అంటే కొన్నిసార్లు జింకను పట్టుకోవడానికి వేటగాడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు, ఆ సౌండ్కి జింకలకి మత్తెక్కిపోద్ది అనమాట, పిచ్చెక్కిపోయి అక్కడికి వచ్చేస్తే దొరికిపోతాయి. చెవులు పావులకు కూడా నాదస్వరం వాస్తే పిచ్చెక్కిపోతుంది దానికి. సో అదేవిధంగా కృష్ణుడు యొక్క ఫ్లూట్ అనేది వాళ్ళకి మత్తెక్కించేస్తుంది అనమాట. సో లైక్ దిస్ అని చెప్పి, సో కృష్ణుడు అంటే సమస్త వృందావనం సమస్త జీవులు ప్రాణులు కూడా ఏమవుతుంది, యా సో అలా ఆకర్షిస్తుంది. నెక్స్ట్ శ్లోకాన్ని 12లో ఏం చెప్తాడంటే, టైం అయిపోతుంది, 12లో ఏమని వస్తుంది అంటే, ఇంతేకాదు కేవలం వ్రజవాసి మాత్రమే కాదు, ఈవెన దేవతా స్త్రీలు కూడాను, దేవతలు వారి యొక్క భార్యలతో ఆకాశం సంచరిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా కృష్ణుడు ఎప్పుడైతే ఫ్లూట్ వాయిస్తూ ఉంటారో వాళ్ళు కూడా నిర్ఘాంతపోతారు. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క దేవతల యొక్క భార్యలు కూడా కృష్ణుని చూసి వాళ్ళలో కూడా ఏంటంటే అది మాధురి భావం ఉత్పన్నం అవుతుంటుంది, దాన్ని దేవతలు ఖండించరు కూడా అని చెప్పి చెప్తారనమాట. రైట్. సో వాళ్ళు కూడా కృష్ణుడు అందానికి ఆశ్చర్యపోతారు. యాక్చువల్గా మరి మన తర్వాత చెప్పినట్టుగా దేవతల యొక్క అందం ఎలా ఉంటుంది, వాళ్ళు అమృతం తాగుతారనమాట, వారి యొక్క అందము వర్ణనాతీతం. ఫర్ ఎగ్జాంపుల్ పంచదార చీమలు చాలా ఇష్టమే, కానీ పంచదార పాకంలో చీమలు వేస్తే చచ్చిపోతుంది, తెలుసా మీకు, తెలిసింది మనందరికి. అంత పాకం ఇంత పాకం ఉంటే బతుకుతుంది అనమాట, హ్యాపీ, అంత పాకంలో చచ్చిపోతుంది. సిమిలర్గా మనకి ఇంత ఆనందం ఇంత అందాన్ని మనము ఆస్వాదిస్తాము, అందం మరీ ఎక్కువైపోయినా సరే ఏమైతే మరీ అంత అందమైతే అందంలో పడి చచ్చిపోతాం మనము. సో దేవతలు దేవతా స్త్రీల యొక్క అందం ఎంత ఉంటుంది అంటే అంటే ఈ బద్ధజీవి అనేవాడు ఈ లోకంలో ఉన్న సోకాల స్త్రీల అందం ఏంటది ఒక దేవతా స్త్రీతో పోల్చుకుంటే కాక్రోచ్, బొద్దింకతో సమానం అనమాట. సో దేవతా స్త్రీల యొక్క అందం అంత అనమాట, ఆ అందాన్ని మనం చూస్తేనే అంత అందానికి మనము చచ్చిపోతామంట. సో అది వాళ్ళ అందము. అలాంటి దేవతా స్త్రీలు కృష్ణుని చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మూర్చిపోతున్నారనమాట కృష్ణుడి యొక్క అందానికి, కృష్ణుడి యొక్క ఆ వేణు మాధురికి అని చెప్పి. వాడిని ఎవరు చెప్తున్నారు, గోపికా స్త్రీలు చెప్తున్నారు. రైట్. తర్వాత శ్లోక నంబర్ 14. శ్లోక నంబర్ 14 ఏమంటే గోవుల గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఒక్కొక్క జంతువు చెప్పారు కదా, గోవులు కూడా ఏంటంట ఎప్పుడైతే కృష్ణుడు వేణు వాయిస్తారో ఆ గోవులు కూడా మొత్తము చెవులు మొత్తం కిందకుంటే ఫుల్ పైకి లెగిసిపోతాయి, వాటి యొక్క శరీరం మీద వెంట్రుకలు మొత్తం రోమాలు లెక్కపరుచుకుంటాయి, అండ్ వాటి యొక్క దూడలు మామూలుగా దూడ అనేది సాయంత్రం అవగానే అది విడిపించుకొని ట్రై చేస్తూ ఉంటుంది, ఎందుకు పాలు తాగడానికి అని చెప్పి. అండ్ గోవుల యొక్క పాలు నిండుగా ఉంటాయి అండ్ ఏమవుతుంది, ఆ దూడలను కూడా విడిచిపెట్టేస్తారు. దూడను విడిచిపెడితే ఒక్క క్షణం ఆగదు, నాన్స్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి గోవుకి పాలను తాగేస్తూ ఉంటుంది, అది స్వభావం ప్రతి దూడ కూడాన. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే కృష్ణుడు ఫ్రూట్ వాయించడం మొదలు పెట్టారో ఆ దూడలు కూడా స్టన్ అయిపోతాయి, అంటే పొదుగు దగ్గరకు వచ్చాయి, తల్లి పొదుగు దగ్గరకు వచ్చింది, కానీ ఆ పొదుగు దగ్గరకు వచ్చినా సరే ఆ నిప్పుల్స్ నోట్లో పెట్టుకోవట్లేదు, ఏమవుతుంది అలా ఉండిపోయింది అంతే, ఇది స్టన్. కృష్ణుడి యొక్క ఆ ఫ్లూట్ సౌండ్ కి అలాగ దూడ కూడా ఉండిపోయింది, తల్లి ఉండిపోయింది, తల్లి పాలు ఇవ్వట్లే దూడ కూడా పాలు తాగట్లేదు అనమాట. అంతగా వాళ్ళు సంపూర్ణంగా అంటే దూడ పాలు తాగట్లేదు, ఏం తాగుతుంది మరి, కృష్ణుడి యొక్క ఆ వేణు యొక్క అంటే కృష్ణుడి యొక్క అధర సుధామృతం ఆ వేణువు ద్వారా బయటకు వచ్చి ఆ సుధామృతాన్ని ఆ రసామృతాన్ని అవి తాగుతున్నాయి అనమాట అవి. కాబట్టి ఆ తల్లి పాలను కూడా అవి మర్చిపోయాయి అనమాట. ఇంతే, నెక్స్ట్ శ్లోకంలో ఏమొస్తుందంటే పక్షులు అనేవి పిచ్చుకలు అనేవి ఎలా ఉంటాయంటే మామూలుగా ఒక్కసారికి అది అసలు తిన్నకపోతే నిలబడదు, ఒక సెకండ్ లో 3 సార్లు ఇటువంటి తల తిప్పుతూ ఉంటుంది, పక్కన అంత దూరం నాడు వెళ్ళినా సరే 100 సార్లు ఇటువంటి తల తిప్పుతూ ఉంటుంది అనమాట పక్షులు అనేవి. కానీ ఈ పక్షులు కూడా ఎప్పుడైతే కృష్ణుడు వేణు వాయిస్తాడో అవి స్టన్ అయిపోతాయి, అవి కనీసం తిప్పవు, కళ్ళు మూయవు, అవి తన బాడీని కూడా తిప్పవు అనమాట, అంతగా అవి సంపూర్ణంగా లీనమైపోతాయని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ శ్లోక
గృహణంతి పాదయుగలం కమలోపహార
చెప్పి ఏమొస్తుందంటే నద్య అంటే నది, నద్య తదా తద్ ఉపదార్య ముకుంద గీతం. సీ నదులు అనేవి ఎప్పుడైతే కృష్ణుడు అంటే కృష్ణుడు వేణు వాయిస్తున్నాడు కదా, నదులు అనేవి యమునా నది ఉంది అక్కడ, నదులు అనేది ఎప్పుడైతే కృష్ణుడు యొక్క వేణువుని వింటాయో ఏమవుతుంది, వారి యొక్క మనస్సు అనేది కృష్ణుడు నాకు కావాలి, కృష్ణుడు నాకు కావాలని చెప్పి అవి ఇంకా అంటే చిన్నపిల్లలు ఏ విధంగా ఏడిపించేస్తారో నాకు ఇది కావాలి అని చెప్పి వాళ్ళ మనసు కూడా అలాగనమాట చంచలం, కృష్ణుడు నాకు కావాలని చెప్పి వెంటనే ఏమైంది ఆ నదులు అనేవి మామూలుగా ఒక దాని యొక్క అలలు ఒకవైపు వెళ్తుంటాయి, దాని ప్రవాహం అంటారు కదా, ఆ ప్రవాహం అనేది ఒకవైపు వెళ్తుంటాయి, ఆ ప్రవాహం ఆపేసి ఆ ప్రవాహం దారి మళ్ళీపోతుంది అనమాట, దారి మళ్ళీపోయి కృష్ణుడు ఎక్కడైతే వేణువు వాయిస్తున్నారో అక్కడికి వచ్చేస్తుంది నది, ఆ ప్రవాహం కెరటలు వచ్చి భగవంతుని యొక్క పాదాలని తాకుతూ ఉంటాయన్నమాట. రైట్. సో అంటే ఏంటంటే భగవంతు అంటే నది అంటే అది ఆ క్యారెట్ అంటే ఆ యొక్క నది ప్రవాహం అలలు, ఆ అలల్ని ఏమంటారు భగవంతు, ఆ నది యొక్క చేతులు, అవి నది యొక్క చేతుల్ని అలలతో పోల్చారు, అలల్ని నది యొక్క చేతులతో పోల్చారు. సో ఆ అలలు వచ్చి భగవంతుని పాదాలు తగులుతున్నాయంటే ఆ నది వచ్చి భగవంతుని తన రెండు చేతులతో కౌగులించుకుంటున్నాడు అనమాట.
భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా పరవల్లు తొంగింది గోదావరి గంగా.
సో సో ఎప్పుడు త్యాగరాజ్ పాట గుర్తుకుంది, భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా, రాముడి యొక్క పాదాలు కడగడం కోసం పరవల్లు తొంగింది గోదావరి గంగా అని చెప్పి అది పాపి కొండల పైన పాదాలు. సో సో ఈ విధంగా ఏ విధంగా ఈ గంగా అన్నది భగవంతుని పాదాలు కడగడం కోసం పరిగెడుతుందో భద్రాచలంలో, అదేవిధంగా ఇక్కడ వృందావనంలో కృష్ణుడు ఆ వేణువుకి ఆ నదీ ప్రవాహము డిస్టర్బ్ అయిపోయి ఆ ప్రవాహం దారి మళ్ళీ కృష్ణుడు పాదాలని తాకుతుందనమాట. తర్వాత ఏమవుతుంది, తర్వాత అలాగ ఆ నదీ ప్రవాహం దారి మళ్ళీ అలాగ భగవంతుడు తాకుతున్నప్పుడు ఆ నదిలో ఉన్న కలువు పువ్వులు అన్ని కూడా, అన్ని కలువు పువ్వులు ఒకేసారి నదిలో నుంచి బయటకు వచ్చి అన్ని భగవంతుని యొక్క, భగవంతుని యొక్క పాదాలు కూడా కలువులతో పోల్చబడింది. పంకజాంగ్రి అంటారు కదా, పంకజ అంగ్రి, అంగ్రి అంటే పాదాలు, పంకజాంగ్రి అంటారు అనమాట, పాద పద్మములు అంటారు తెలుగులో, పాద పద్మములు అంటే భగవంతుని యొక్క పాదాలని పద్మాలతో పోల్చారు. అలాంటి పద్మాల దగ్గర నది ఇంకా మిగతా అన్న కలువు పువ్వులు, తామర పువ్వులు, పద్మాలని అన్ని కూడా తీసుకొచ్చేస్తుంది. అంటే అంటే బహుమానం ఇస్తుంది అనమాట నది, నదిలో ఉన్న పద్మములు అంటే కలువులు అన్నింటిని కూడా భగవంతుని పాదాల దగ్గరికి చేరవేస్తుంది. సో దిస్ ఇస్ సో ఈ విధంగా అగైన్ ఇట్స్ ఏ లాంగ్ యాజ్ ఎ టైం లేదు. సో తర్వాత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. సో బట్ నా ఇప్పుడు కాసేపు ఇన్ డెప్త్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా కాన్సెప్ట్. నేను చూసి యాక్చువల్గా కృష్ణుడు బిగినింగ్ చెప్పినట్టుగా ఏం చేస్తున్నారు, భగవంతుడు వేణువు వాయిస్తున్నారు. వేణువుని చెప్పినట్టుగా ఒక్కొక్క సందర్భంలో భగవంతుడు వేణువుని ఒక్కొక్క రకంగా వాయిస్తారు. తర్వాత అధ్యాయం మనం చూస్తాం, రాసలీల అనే అధ్యాయం వస్తుంది, అక్కడ భగవంతుడు ఒక రకమైన ఫ్లూట్ వాయిస్తారు అనమాట. ఫిఫ్త్ నోడ్ అంటారు, ఫిఫ్త్ నోడ్ అంటే అదొక రాగం. ఆ రాగంలో వాయిస్తే గోపికాసులకి ఏమర్థమవుతుంది, కృష్ణుడు పిలుస్తున్నాడు అని అర్థమవుతుంది అనమాట. ఆ రాగంకు అర్థమేంటి, కృష్ణుడు అని పిలుస్తున్నాడు అని చెప్పి. ఈ రోజు రాగానికి అర్థమేంటి ఇంకొకటి. సో ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క అర్థం. చెప్పినట్టు గోమాతలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ సాయంత్రమే తిరిగి వచ్చేయండి అని చెప్పడానికి భగవంతుడు ఇంకొక రాగం ఆలపిస్తారు. ఆ రాగం ఆలపిస్తే ఏమవుతుంది, గోపికి గోవులకి ఏమర్థమవుతుంది, కృష్ణుడు మనల్ని పిలుస్తున్నాడు వెంటనే అన్ని పర్యటన వచ్చేస్తాయి తేరు కదంబ అక్కడికి నందగావం దగ్గర. సో ఈ విధంగా మనం చూసినట్లయితే భగవంతుడు యాక్చువల్గా వేణువు వాయిస్తున్నారంటే యాక్చువల్గా ఏం చేస్తున్నారు, వేణువు ద్వారా భగవంతుడు తన యొక్క ఈ ఎక్స్ప్రెసింగ్ ఇస్ డిజైర్, తన మనస్సును బయటపెడుతున్నాడు, తన కోరికను చెప్తున్నాడు అనమాట. రైట్. అండ్ వృందావనంలో ప్రతి జీవి కూడా వాళ్ళు భగవంతుని యొక్క ఆ వేణువు విన్నప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఏమర్థమవుతుంది, ఆ వేణువు ద్వారా భగవంతుడు తమ నుంచి ఏం కోరుకుంటున్నాడు, తమకు ఏమి చెప్తున్నాడో అర్థమవుతుంది అనమాట. తమ నుంచి ఏం కోరుకుంటున్నాడు, తమకేం చెప్తే అర్థమవుతుంది. అండ్ ఆ విధంగా వాళ్ళు కృష్ణుడు యొక్క ఆ యొక్క కోరికతో వాళ్ళు ప్రతిస్పందించేవారు. ఇంత చెప్పిన గోవులు ఆ సౌండ్ వినిపిస్తుంది, దాని అర్థం ఏంటి, పిలుస్తున్నాడు వెంటనే. ఆ ప్రతిస్పందన ఎలా ప్రతిస్పందన, పరిగెట్టుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట. రైట్. సో సో కృష్ణుడు వేణు వాయిస్ ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రతిదీ ఒక ఆకు కానీ, ఒక ఒక గడ్డి కానీ, ఒక గోపికలు కానీ, ఒక దూడ కానీ, ఆవు కానీ, ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ వేణు వాయిస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఆనందపడుతున్నారు తెలుసా, ఎందుకంటే ఇంతవరకు నేను చెప్పింది ఎలా చెప్పాను అంటే కృష్ణుడు వేణు వాయిస్తున్నాడు, వీళ్ళకి ఆనందం వేస్తుంది, వాళ్ళకి ఆనందం వేస్తుంది అంటే వినడానికి ఏదో ఒక కవిత్వం లాగా, అదొక ఎజోట్రిక్ అంటే ఒక శుద్ధ భక్తుల స్థాయిలో ఉంటుంది ఈ అధ్యాయం, ఇక్కడ నుంచి ఈ అధ్యాయాలు. కానీ ఈ శుద్ధ ఈ యొక్క ఈ ప్రేమ భక్తికి వెనకాతల చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉంది. సో కృష్ణుడు వేణువు వాయిస్తున్నప్పుడు ఎందుకు ప్రతి ఒక్కరు పులకించిపోతున్నారు అంటే వాస్తవానికి వాళ్ళకి కృష్ణుడు తన కోరికను బయటపెడుతున్నాడు, వాళ్ళు కృష్ణుడి యొక్క కోరికని తీర్చుతున్నారనమాట. కృష్ణుడు అప్పుడు వేణు వాయిస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇందాక ఇప్పుడు మన వేణు గీతంలో కృష్ణుడు వేణు వాయిస్తానంటే అంటే నదితోనే ప్రతిస్పందిస్తున్నాడు, అది నది వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది అంటే కృష్ణుడు పిలుస్తున్నాడు అని చెప్పి. పక్షులు, పక్షుల్ని పలకరిస్తున్నాడు కృష్ణుడు వేణుగీత ద్వారా. అందుకే పక్షులు స్టన్ అయిపోయాయి. సో అంటే కృష్ణుడు ఆ వేణు ద్వారా కోరిక చెప్తున్నాడు, అంటే మిగతా వాళ్ళు వాళ్ళు ఎంత సంబరపడితే ఎందుకు కృష్ణుడికి సేవ చేస్తున్నాం, సేవ అంటే వాళ్ళు కోరిక చెప్ ఆ కోరిక తీర్చే అవకాశం వస్తున్నందుకు అవి సంబరపడుతూ ఉంటాయి. సో వృందావనం మొత్తం మీదకి హూ ఇస్ ద కింగ్ ఆఫ్ వృందావన్, వృందావనం మొత్తం కృష్ణుడి కోరిక ప్రకారంగా మొత్తం నడుస్తూ ఉంటుంది. ప్రతిది కూడా కృష్ణుడి కోరిక ఆధారంగానే నడుస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ కృష్ణుడు వేణు వాయిస్తూ ఉంటే అందరు నృత్యం చేస్తూ ఉన్నారు. నృత్యం చేయడం అంటే ఏంటి, కృష్ణుడు ఎలా చెప్తే అలా వాళ్ళు పాడు, దే ఆర్ డాన్సింగ్ టు కృష్ణాస్ ట్యూన్స్. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు కూడా జలదూతలో ఉన్నప్పుడు తన ప్రార్థనలు రాస్తారు, బోరో కృప కైలో కృష్ణ అధమేరా గతి అని చెప్పి ఆ శ్లోకంలో ఏమంటారు, నచ్చావో నచ్చావో ప్రభువును చెప్పంటారు. అంటే ఏమంటారంటే, మై డియర్ లార్డ్, నేను ఈ చేతిలో తోలు బొమ్మ లాంటి వాడిని, నువ్వెలా ఆడమంటే అలా ఆడుతాను, నువ్వు నన్ను తన్ను నన్ను కౌగులించుకో నీ ఇష్టం, నేను చేతిలో బొమ్మ లాంటిది, బొమ్మని కింద పడిసినా ఏమందు, పెట్టుకుని ముద్దాడినా ఏమందు, కౌగులించుకున్నా ఏమీ అందు, అదేవిధంగా నేను కూడా మీ చేతిలో ఒక తోలు బొమ్మ లాంటిది అని చెప్పి. దట్ మీన్స్ వాట్ ఎవర్ యూ డిజైర్, మీ కోరిక అనుగుణంగా నేను నడుచుకుంటాను అని చెప్పి. సో యాక్చువల్గా ఇక్కడ వ్రజవాసి అందరూ ఏంటి, కృష్ణ ఇస్ ప్లేయింగ్ ఫ్లూట్ రైట్, వాళ్ళ మిగతా అందరూ తమ తమ పనులు విడిచిపెట్టేసి కృష్ణుడు ఆ ఫ్లూట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో తదనుగుణంగా వాళ్ళు నృత్యం చేస్తున్నారు వాళ్ళు రైట్, అంటే కృష్ణుడి యొక్క కోరికల్ని తీరుస్తున్నారన్నమాట. అంతేగాని ఆ కృష్ణుడు ఫ్లూట్ ద్వారా అంటే ఏదో చిన్నప్పుడు స్టోరీ చేసుకున్న బ్యాక్ పైపర్ అని చెప్పి, బ్యాక్ పైపర్ అంటే వాడు ఏంటది, అది ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు, పిల్లలందరూ కూడా మత్తులోకి వెళ్ళిపోయి అందరూ వచ్చేస్తే వాళ్ళు గుహలో బందీ చేస్తాడు అనమాట. చిన్నప్పుడు స్టోరీ చదువుకున్న బ్యాక్ పేపర్ అని చెప్పి, ఇక్కడ అలా కాదు, ఇక్కడ కృష్ణుడు ఏమిని ఆ ఫ్లూట్ ద్వారా మ్యాజిక్ చేసేసి అందరినీ ఆ ఫ్లూట్ ద్వారా వాళ్ళకి ఏమీ ఇది చేయట్లేదు. కృష్ణుడు తన ఫ్లూట్ ద్వారా తన కోరిక చెప్తున్నాడు, ఆ గోపికలు అందరు కూడా వాళ్ళు కృష్ణుడి యొక్క కోరికతో ప్రతిస్పందిస్తున్నారు అనమాట. అండ్ మనము ఈ స్టోరీస్ విన్నప్పుడు మనకు బాగా నచ్చుతుంది, బాగానే ఉంటుంది, కానీ వాస్తవానికి మనం ఈ లీలలో ప్రవేశించాలి అంటే ఎలా ఉండాలి అంటే, సిమిలర్లీ మనం కూడా భగవంతుడు తనకు కృష్ణ ఎక్స్ప్రెసివ్ డిజైర్ తన కోరిక ఎలా చెప్తారు, ఆచార్యుల ద్వారా చెప్తారు, కొన్నిసార్లు శాస్త్రాల ద్వారా చెప్తారు. దాన్ని మనము విన్నప్పుడు రెండు రకాలుగా ప్రతిస్పందించవచ్చు, హబ్బా నాకే ఎందుకు చెప్పారు, లేకపోతే కొన్నిసార్లు సంబర్ చేద్దాం నా ఇలా చేద్దామని చెప్పి నీకు నచ్చకపోవచ్చు. సో ఆర్ యూ ఫీలింగ్ బర్డెన్, ఇదన్న ఒక భారంగా అనిపిస్తుందా, లేకపోతే హే భగవంతుడు తన నోటితో స్వయంగా చెప్పాడు కావాలని చెప్పి నువ్వు చేద్దాము, యూఆర్ ఫీలింగ్ ఎక్సైట్ అవుతున్నామా లేకపోతే భారంగా ఫీల్ అవుతున్నామా, అకార్డింగ్లీ మనము వృందావనాన్ని బయట నుంచి చూస్తున్నామా వృందావనాన్ని ఆస్వాదిస్తున్నామా అనేది ఆధారపడి ఉంటుంది. మనము భగవంతుని యొక్క కోరికని మనము అదృష్టంగా తీసుకొని తదనుగుణంగా నడుచుకుంటే అని అర్థం ఏంటి, మనం కూడా వృందావనంలో నెమ్మది, మన చేతన కూడా వృందావనంలో ప్రవేశిస్తున్నట్ల లెక్క, అది నిజమైన రజవాసి. సో సింపుల్ చెప్పండి, కృష్ణ ఇస్ ప్లేయింగ్ ఇస్ ఫ్లూట్, భగవంతుడు తన ఫ్లూట్ వాయిస్తుంటే అతను ఏదో అంటే కృష్ణుడు అనగానే బై డిఫాల్ట్ ఫ్లూటే గుర్తుకొస్తుంది, అందరికీ కూడా కృష్ణుడు అనగానే ఫ్లూటే గుర్తుకొస్తుంది అనమాట, అవునా కదా. ప్రతి ఒక్కడికి కృష్ణుడు యాక్చువల్ తత్వం తెలిసినా తెలియకపోయినా కృష్ణుడు అంటేనే ఫ్లూట్. సో కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నారు అంటే మనల్ని ఎంటర్టైన్ చేయడం వాయించట్లేదు ఆయన, దేనికి ఆ ఫ్లూట్ ద్వారా తన కోరికలు చెప్తున్నారు. ఎవరైతే అది విని తన తదనుగుణంగా తన ప్లాన్స్ మార్చుకొని భగవంతు సేవ చేస్తారో ప్రతిస్పందిస్తారో అతడు నిజమైన వ్రజవాసి. అలాంటి వ్రజవాసిని ఇప్పుడు గోపికాసులు చెప్తున్నారు. ఎవరు ఆ వ్రజవాసి, గిరిరాజ్ గోవర్ధన్కి జాయ్. నెక్స్ట్ శ్లోక 18th శ్లోక, హంతాయ మద్రి అబల హరిదాస వర్య యద్ రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహ గో గణయోర్తయోర్యాత్ పాణీ సుయావసయ కందర కంద మూలై. ఏమన్నారంటే ఇక్కడ హంతాయ మద్రి అబల హరిదాస వర్య అని చెప్పి, ఏమంటే హంతాయ అంటే చూడండి అని చెప్పి, అద్రి అంటే పర్వతము. సరే ఇక్కడ గోపికాసులు ఎవరు చెప్తే ఎవరికో చెప్తున్నారు, పర్వతం గురించి చెప్తున్నారు. అద్రి ఎవరు, అద్రి గిరిరాజ్ గోవర్ధన్ గురించి. అబల హరిదాస వర్య, అబల అన్నారు ఫస్ట్. అబల అంటే చెప్పండి, అబల అంటే టిపికల్గా బయట లోకంలో అబల అంటే ఆడది అర్థం, ఆడది అబల కాదు అంటారు కదా. అచ్చా అబల అనే పదం ఎక్కడ వచ్చింది, బల అంటే బలవంతం అని చెప్పి, అబ్బల అంటే బలహీనులు అని చెప్పి. సో అబల అనే పదాన్ని ఇన్ జనరల్గా బయట సామాజికంగా స్త్రీలను ఉద్దేశించి అంటారు, కానీ వాస్తవానికి అబల అంటే ఆడది కాదు. సో ఇక్కడ గోపిక స్త్రీలు తమని తాము అబల అనుకుంటున్నారనమాట. ఎందుకు అబల అంటున్నారు? ఎందుకంటే కృష్ణుడు వేణు వాయించుకుంటూ బృందావనం మొత్తం తిరుగుతున్నారు, అండ్ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క బటర్ఫ్లైస్ తెలియలేమంటారు, సీతాకోక చిలుకలు కానీ, గోవులు కానీ, గోపబాలకులు కానీ, గోవత్సలు కానీ, పక్షులు కానీ, ఆ తుమ్మెదలు కానీ, నదులు కూడా, ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడు ఎక్కడికి వెళ్తూ ఉంటే వాళ్ళు కృష్ణుడు వెంట వెళ్తూ ఉంటారు. తద్వారా కృష్ణుడు లీలల్ని చూస్తూ ఉంటారు, మరియు కృష్ణుడి యొక్క ఆ వేణుమాధురిని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు అదృష్టవంతులు చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఏమంటారు, గోపిక స్త్రీలు, మనము అబలం, అబల అంటే ఒక రకంగా చేతకాని ధర్మం అని చెప్పి, మన విషయం ఏంటంటే మనకు అలా సాధ్యం కాదు, ఎందుకంటే మనకి ఇంట్లో నిబంధనలు ఉన్నాయి, మనం బయటికి వెళ్ళలేము, అంత సులభంగా మనము బయటికి వెళ్ళలేము అనమాట. కాబట్టి కృష్ణుడి యొక్క లీలలని చూసే అదృష్టం మనకు కలగట్లేదు. తెల్లవారు వెళ్తున్నప్పుడు, సాయంత్రం వస్తున్నప్పుడు తప్ప, అదర్ టైమ్స్ వీఆర్ నాట్ ఎబుల్ టు సీ దాట్, రైట్? సో కాబట్టి వీఆర్ నాట్ ఎబుల్, అంటే కృష్ణుడు లీల చేస్తున్నాడు కానీ చూసే శక్తి అదృష్టం మనకు ఉండట్లేదు, అందుకనే తమను తాము అబల అనుకుంటున్నారనమాట. అంతాయ మద్రి అబల హరిదాస వర్య. కానీ వాళ్ళు ఏమంటారంటే, కానీ చూడండి, ఈ గిరిరాజుని చూడండి, ఈ గోవర్ధన పర్వతాన్ని చూడండి, తను కూడా కదలలేడు. మనం ఎలా కదలలేకపోతున్నాం ఇంట్లో నుంచి, తను కూడా కదలలేడు పర్వతం. కానీ తన అదృష్టం ఏంటంటే, కృష్ణుడు బలరాముడు యద్ రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద. యద్ రామకృష్ణ, రామ అంటే రాముడు, అదే రామ అంటే బలరాముడు, కృష్ణ అంటే కృష్ణుడు. కానీ ప్రతిరోజు కృష్ణ బలరాములు వాళ్ళకు వాళ్ళుగానే ప్రతి భగవంతు ఒక్కొక్కరు ఒక్కొక్క వనానికి వెళ్తూ ఉంటారు, కానీ ఏ వనానికి వెళ్ళినా సరే ఖచ్చితంగా గోవర్ధన అయితే వెళ్తారనమాట. ప్రతిరోజు వాళ్ళకి వాళ్ళుగానే గోపబాలకులు, గోవులతో సహా వాళ్ళు గోవర్ధన పర్వతం మీదకి వెళ్తున్నారనమాట. యద్ రామకృష్ణ చరణ, కాబట్టి వాళ్ళ చరణ పాదాలని గోవర్ధన, గిరిరాజు గోవర్ధన మీద పెడుతూ ఉన్నారనమాట. స్పర్శ ప్రమోద, ప్రమోద అంటే ఆనందం, పులకింత అనమాట. కాబట్టి గిరిరాజు గోవర్ధన పర్వతం పులకించిపోతుంది, ప్రతిరోజు మిస్ అవ్వకుండా కృష్ణ బలరాములు వాళ్ళ చరణ పాదాలని గోవర్ధన మీద పెడుతున్నారు, మరియు వాళ్ళకి వాళ్ళుగా గోవర్ధన మీదకి వెళ్ళి వివిధ లీలలు చేస్తున్నారు. కాబట్టి ఇంతకన్నా అంటే గోవర్ధన మరి కదలలేకపోతే అంటే ఎలా ఉందంటే, దాహమేస్తున్నవాడు నూతి దగ్గరికి వెళ్తాడా, నువ్వేమో దాహమేస్తున్నాడు దగ్గరకు వస్తుందా? ఎక్కడైనా సరే దాహమేస్తున్నవాడు నూతి దగ్గరికి వెళ్ళాలి, కానీ ఇక్కడేమవుతుంది, నువ్వే స్వయంగా దాహం వేస్తున్నాడు వాళ్ళకి వచ్చిందంటే అర్థం ఏంటి, ఆ దాహం వేస్తున్నవాడు ఎంత గొప్ప ఉంటాడు. ఇక్కడ దాహం వేస్తున్నవాడు ఎవడు? గోవర్ధన పర్వతం. ఆ నుయ్యి ఎవరు? కృష్ణుడు. కాబట్టి దాహం వేస్తున్నవాడు నూతి దగ్గరికి వెళ్ళాలి, అంటే భక్తులు భగవంతు దగ్గరికి వెళ్ళాలి, కానీ గిరిరాజు వెళ్ళలేడు, భగవంతుడే స్వయంగా, అంటే నుయ్యే దాహం వేస్తున్నవాడికి వచ్చింది అనమాట. అంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు. అందుకని గోపికలు ఏమంటున్నారు, అంతాయ వద్రి హరిదాస అబల హరిదాస వర్య. హరిదాస వర్య అంటే అర్థం ఏంటంటే, హరిదాసు అంటే భగవంతుని యొక్క దాసులు, వర్య అంటే అగ్రగణ్యులు. కాబట్టి గోపికస్తులు ఏమన్నారంటే, అందరి భక్తుల్లోకి ఈ గోవర్ధన పర్వతము గొప్ప భక్తుడు. ఎందుకు గొప్ప భక్తుడు? ఏదో రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద అని చెప్పి. మరి ఏంటది నెక్స్ట్ ఏం చెప్తున్నారు, మానం తనోతి సహగో గణయోర్ తయోర్యత్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు స్వయంగా కృష్ణ బలం కాదు, మరియు కృష్ణ బలరాములతో పాటు గోప బాలకులు, గోవులకు కూడా అన్ని రకాలుగా సేవలు చేస్తున్నాయి. ఏంటది గోవర్ధన పర్వతం ఎలా సేవలు చేస్తున్నాయి? పానీయ సుయావస కందర కందమూడ అని చెప్పి. పానీయ అంటే మంచి నీళ్లు. కృష్ణుడు బలరాములు ఎన్నో లీల చేస్తారు, ఆడుతూ పాడుతూ ఉంటారనమాట, అలసిపోతారు, గోవర్ధన పర్వతం వస్తారు వారి కోసం. ఏంటి గోవర్ధన పర్వతం ఏం చేస్తుంది? మంచి నీళ్ళు ఇస్తుంది అనమాట, మంచి సెలయలు, జలపాతాలు పడుతూ ఉంటాయి, సెలయలు ఉంటూ ఉంటాయి, చిన్న చిన్న కొన్ని చెరువులు మంచి నీళ్ళు ఉంటాయన్నమాట. హ్యాపీగా వాళ్ళు నీళ్ళు తాగొచ్చు, ఆ సెలయ ఆ జలపాతం కింద తలపెట్టి స్నానం చేయొచ్చు. సో సంపూర్ణంగా నెక్స్ట్ గోవులకి, గోవత్సలకు కూడా మంచి నీరు గిరిరాజ పర్వతం ఇస్తుంది అనమాట, రైట్? సో పానీయ సుయావస, సుయావస అంటే ఏంటంటే పచ్చగడ్డి. అంటే గోవులకి అంటే గోవత్సలకి గిరిరాజ పర్వతం మంచి సుగంధ భరభితమైన గడ్డి కూడా ఇస్తుంది. కందర కందమూలై, కందర అంటే గుఫలు అనమాట, గుఫలు. సో వాళ్ళు గోప బాలకులు ఆడుకోవడానికి ఈ రోజుల్లో అంటే వీడియో గేమ్స్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్స్, అప్పట్లో ఎలా ఆడుకునే వాళ్ళు ఇలాగ ఆ గుఫలు రకరకాల గుఫలు ఇస్తుంది. ఆ గుఫల్లో కూడా కొన్ని కొన్ని గుఫలు చాలా క్లీన్గా ఉంటాయి, మరియు వాటిల్లో నీళ్ళున్నప్పుడు వాళ్ళ రిఫ్లెక్షన్, ప్రతిబింబం వాళ్ళు చూసుకునే వాళ్ళు అనమాట, రకరకాల ఆటపాటలు ఆడుకోవడానికి. మరి ఎండాకాలంలో కూడా గుఫలు చల్లగా ఉండేవి అనమాట వాళ్ళు శాంతి తీరడానికి. నెక్స్ట్ కందమూలై, కందమూల అంటే ఫ్రూట్స్, నెక్స్ట్ రూట్స్. రూట్స్ అంటే ఏంటి, మూలాలు అనమాట, అంటే కందమూలాలు. ఇవన్నీ కూడా తినడానికి కూడా పళ్ళు కందమూలు అన్నీ కూడా గోవర్ధన పర్వతం సమర్పిస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే గోవర్ధన పర్వతం అన్ని విధాలుగా కృష్ణుడు బలరాములతో పాటుగా వారి యొక్క స్నేహితులకి, గోపులకి అందరూ కూడా సేవ చేస్తుంది. తన కథలు లేకపోయినా సరే స్వయంగా భగవంతుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సేవ తీసుకుంటున్నాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ హరిదాస వర్య గిరిరాజ్ గోవర్ధన పర్వతం అందరి భక్తుల్లోకి అగ్గగలడు చెప్తారు. సో ఈ విధంగా గోపిక స్త్రీలు కృష్ణుడి యొక్క వేణువుని వృందావనంలో ఎవరెవరు ఎలా ఎలా ఆస్వాదిస్తున్నారు అని చెప్పి వాళ్ళలో వాళ్లే చర్చించుకుంటున్నారు అనమాట. అందుకనే ఈ అధ్యాయాన్ని వేణుగీత అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. వేర్ ద బ్యూటీ ఆఫ్ వృందావన్, ద బ్యూటీ ఆఫ్ కృష్ణస్ ఫ్లూట్, భగవంతుని యొక్క వేణువు ఎంత వేణు మాధురి, ఎంత మధురమైంది, తద్వారా ఎంత ప్రతి ఒక్కరూ గోవులు, గోవత్సలు, పక్షులు, దేవతా స్త్రీలు, నదులు, తా కలువ పువ్వులు, తుమ్మెదలు, ప్రతి ఒక్కరు కూడా ఎలా దాన్ని ఆస్వాదించారు అని చెప్పి మనమే ఆస్వాదించలేకపోతున్నాము, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఆస్వాదిస్తున్నారని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్నారు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ వేణుగీత. చెప్పినట్టుగా దిస్ ఇస్ మెయిన్లీ సంగ్, ఇది ఎవరు పాడారు వేణుగీతం అనేది, గోపికా స్త్రీలు. ఎవరైతే కృష్ణుడితో మాధుర్య భావంలో సంబంధం కలిగి ఉంటారో వాళ్ళు తమ భావాల్ని బయట పెట్టుకోలేరన్నమాట. కేవలం వాళ్ళు మాత్రమే అది సాధ్యం కాదు, వాళ్ళు ఈ యొక్క వేణుగీతాన్ని ఆలపిస్తారు. రైట్. సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. గ్రంథనా శ్రీమద్ భాగవతం కీ జాయ్, శ్రీకృష్ణ భగవాన్ కీ జాయ్, అందరందరి శ్యామ్ సుందర మోర ముకుట వంశీ వాళ్ళే కీ జాయ్, జాయ్ జాయ్ శ్రీ రాధేశ్యామ్, హరే కృష్ణ.